కుండలి కుమారికుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. ఆ జగన్మాత స్వరూపమైన గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. ఆ పరబ్రహ్మము శ్రీకృష్ణ స్వరూపమై భాగవతమును అందించి మానవ జన్మ లక్ష్యం ముక్తియే అని తెలియజేశారు. భాగవతోత్తముల గోపికల యొక్క శుద్ధ భక్తిని తెలిపాడు. మనలో ముక్తికాంక్షను రగిలించాడు. లక్ష్యం నిర్ణయించిన తర్వాత మార్గాన్ని చూపుతూ ఇప్పుడు లలితా సహస్రమై తనను ఎలా చేరాలో, భక్తి ఎలా అలవరుచుకోవాలో దారి చూపుతూ తన స్వరూపమును, లీలను, తత్వమును అందించాడు. మన గురుకులంలో గురుదేవులు అందించిన ఈ లలితా సహస్రనామ భాష్య అధ్యయనం పూర్తయిన సందర్భంగా ఈ మురళిలో శ్రీకృష్ణో లలితాంబికను, ఆ కృష్ణమ్మను మంగళ వాయిద్యములతో మన మృదులో ప్రతిష్ట చేసుకుంటూ ఆహ్వానిద్దాం. కర్మయోగం, కర్మయోగం గురించి స్వధర్మాన్ని ఎలా పాటించాలో మరియు మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని ఎలా నిర్వహించాలో శ్రీకృష్ణ పరమాత్మగా వ్యక్తమైన ఆ జగన్మాత అందించిన గీతా తత్వాన్ని సద్గుణ గారు వివరిస్తారు. సద్గుణ గారు.
శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం ఉపదేశ సారమైన భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం చెప్తుంది. 33వ శ్లోకం. సదృశం చేష్యతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఇంద్రస్తాందా, నిగ్రహ కిం కరిష్యతి అంటే నిగ్రహంగా ఎలా ఉండాలో అని చెప్తారు కృష్ణ పరమాత్మ. ప్రకృతి యాంతి భూతాని, ప్రకృతిం అంటే పూర్వజన్మ సంస్కారము. భాష్యంలో శంకరుల వారు ప్రకృతిం అంటే పూర్వకృతం ధర్మాధర్మాని సంస్కార వర్తమాన్ జన్మ అభివక్త. ఎవరు చేసిన కర్మాలు వాళ్ళతోనే ఉంటాయి. ఇంద్రియాల్ని గత జన్మ సంస్కారాలు ప్రేరేపిస్తాయి, దాన్నే ప్రారంభము అంటారు. రావణాసుడు సీతాదేవిని అపహరించినప్పుడు చాలా మంది వద్దు అని చెప్తారు, విభీషణుడు, భార్య, కానీ ఇనడు, ఎందుకంటే ప్రారంభం వల్ల, గత జన్మ సంస్కారాల వల్లనే ప్రారంభాన్ని మార్చుకోవచ్చు ప్రయత్నంతో. భీష్మ పితామహ కర్మ చేసినాక ఫలం దక్కకపోతే ప్రారంభం అనుకోవాలి, కానీ కర్మ చేసినప్పుడు నిష్కామంగా చేస్తే అది కర్మయోగం అవుతుంది. ఇప్పుడు 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేతౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియములకు, ఇంద్రియార్థములు యందు రాగద్వేషాలు కలుగుతాయి. ఇంద్రియార్థములు అంటే కంటికి దృశ్యాలు, చెవుకి శబ్దాలు, నాలుకకి ఆహార పదార్థాలు. మనం ఇంద్రియాల్ని, ఇంద్రియార్థముల్ని ఎప్పుడు కలుపుదామని చూస్తాం. రాగం అంటే అనుకూల భావన, ప్రేమ, అనురాగం, సంపాదించుకుందామని చూస్తాం. ద్వేషం అంటే ప్రతికూల భావన, దూరం చేయాలని చూస్తాం. రాగద్వేషాల్ని వశంలో ఉంచుకుంటే నీ తావులో వచ్చే పరిపంథిలవులు అవి, శత్రువులు. రాగద్వేషాల్ని వశంలో ఉంచుకుంటే ఇంద్రియాల్ని కూడా వశంలో ఉంచుకోవచ్చు. ధర్మాల ద్వారా రాగద్వేషాల్ని ఎలా వశంలో ఉంచుకోవాలో తెలుసుకోవచ్చు. శాస్త్రాలు మనకి ధర్మాన్ని బోధిస్తాయి. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్మనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వనుష్ఠితాత్ అంటే సుఅనుష్ఠిత, అంటే మంచిగా కనిపించే పరధర్మాన్ కన్నా విగుణంగా కనిపించే స్వధర్మమే శ్రేయము. స్వధర్మంలో నిధనమైన చనిపోయినా శ్రేయమే గాని పరధర్మ మాత్రం భయంకరం. స్వధర్మాన్నే ఆచరించు. స్వధర్మ అంటే స్వ అని దేనితో అనొచ్చో అవన్నీ స్వధర్మాలే. మన దేహం, మన పరంపర, మన మతం, మన వంశం, మన వృద్ధి, అన్ని స్వధర్మాలు. వ్యక్తిగత సంబంధాలు కూడా స్వధర్మాలే. రామ అవతారంలో రాముడు రాజ్య ధర్మాన్ని, పుత్రధర్మాన్ని, పితృధర్మాన్ని, పతి ధర్మాన్ని, స్నేహ ధర్మాన్ని, సోదర ధర్మాన్ని ఎంత చక్కగా పాటిస్తారో అదే కోదండ స్వామి. భగవద్గీత, రామాయణం, భాగవతం అన్ని ఒకటే చెప్తాయి, ఎలా బతకాలో, స్వధర్మాన్ని ఎలా పాటించాలో. పరద్రవ్యం, పరస్త్రీ, పరధర్మం భయంకరమైనవి. రావణాసుడు సీతాదేవిని లంకకి తీసుకొచ్చినాక రావణాసుడు నశించిపోతాడు, లంక నశించిపోతుంది, ఎందుకంటే సీత పరాయ స్త్రీ. ఈ శ్లోకాన్ని జ్ఞానపరంగా కూడా చెప్పుకోవచ్చు. స్వ అంటే ఆత్మ, గుణాతీత స్థితి. పరధర్మ అంటే అనాత్మ విషయాలు, అంటే ఇంద్రియాలు, బుద్ధి, మమ అనే భావన. స్వనుష్ఠిత, సునిష్టంగా మంచిగా కనిపించే అనాత్మ విషయాల కన్నా స్వధర్మమైన గుణాతీతే శ్రేయము. ఆత్మస్థితిలో దేహాన్ని వదులుకో అర్జున, అనాత్మ విషయాలు భయంకరమైనవి. ఈ 35 శ్లోకమును 30 శ్లోకం కర్మయోగంలో చాలా ముఖ్యమైనవి అని చెప్తారు గురువుగారు. 30 ఏంటంటే మై సర్వాణి కర్మాని, అది కర్మయోగులకని చెప్పారు కృష్ణ పరమాత్మ. శ్రేయాం స్వధర్మ విగుణ, ఇది కర్మ నిష్ఠులకని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు నెక్స్ట్ 36 కెళ్దాం. అర్జున ఉవాచ, అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వా స్నేయ బలాదివ నియోజిత. ఇక్కడ కృష్ణ అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఇక వార్ష్ణేయ అంటే వృష్టి వంశానికి చెందినవాడు, దయాధర్మాలు వర్షించే స్వభావం గలవాడు. కృష్ణాని వార్ష్ణేయ అని సంబోధిస్తాడు అర్జునుడు. అనిచ్ఛన్నపి అంటే ఇష్టం లేకుండా, ఇష్టం లేకుండా మానవుడు పాపం ఎందుకు చేస్తాడు అని ప్రశ్న అడుగుతాడు కృష్ణుడు. దానికి సమాధానం ఏం చెప్తాడో శ్రీకృష్ణ పరమాత్మ చూద్దాం. శ్రీ భగవాను వాచ, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. కామము, క్రోధము ఈ రెండు మనకి పెద్ద శత్రువులు. కామము, క్రోధము రజోగుణం నుంచి పుడతాయి. మహాశన అంటే మహా ఆశన, ఆహారం, వాటికి ఎంత పెట్టినా సరిపోదు. మహాపాప్మా అంటే మహాపాపాలు చేయిస్తాయి. రెండు జ్ఞానిని కప్పేస్తాయి, జ్ఞానికే శత్రువు. 38 ధూమేనావృయతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. కామం చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్తారు. ధూమేనావృయతే వన్హిః, పొగ చేత ఎలా అగ్ని కప్పబడి ఉంటుందో అలానే కామం చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. యథాదర్శో మలేనచ, అర్థము దుమ్ము చేత ఎలా కప్పబడి మసకబారుతుందో అలానే జ్ఞానము కామం చేత కప్పబడి మసకబారుతుంది. యథోల్బేనావృతో గర్భః, గర్భంలో శిశువు మావి చేత ఎలా కప్పబడి ఉంటుందో అలానే జ్ఞానము కామం చేత కప్పబడి ఉంటుంది. 39 శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. కామము జ్ఞానులకి నిత్య శత్రువు. కామాన్ని దూరంగా ఉంచు, దగ్గరికి తాకు. కాముడు దుష్పూర లక్ష్యం ఉన్నవాడు, లక్షణం ఉన్నవాడు. తృప్తిపరచడం చాలా కష్టం. కాముడు అనలం లాంటి వాడు, అంటే అగ్ని లాంటి వాడు. నల అంటే చాలు, అనల అంటే చాలు అనే లక్షణం లేనివాడు. అగ్ని కూడా ఏమి పోసినా తీసుకుంటుంది. సత్వగుణాన్ని పెంచుకో, రజోగుణాన్ని తమో గుణాన్ని తగ్గించుకో. సత్వగుణం వాడు కొంచెం సాధనతో సిద్ధిని పొందగలడు, రజోగుణం వాడు కష్టపడితే సిద్ధిని పొందగలడు. తమో గుణం వాడికి సిద్ధి పొందాలనే బుద్ధి కూడా పుట్టదు. రమణ మహర్షి సత్వగుణం గలవారిని తుపాకీ గుండుతో పోలుస్తారు. ఆత్మజ్ఞానం గురించి చెప్తే అందుకుంటారు. రజోగుణం వారు బొగ్గుల కుంపటి, విసరాలి, కష్టపడాలి. తమో గుణం వారు పచ్చి కట్టలు, ఏమి చేసినా వెలగవు. 40 శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతై విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనసు, బుద్ధిని ఆధీనంలో ఉంచుకో అర్జున. తర్వాత శ్లోకం 41. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరత ర్షభ పాపమానం ప్రజయిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంద్రియాల్ని నిగ్రహించుకో, కామము చాలా చెడ్డది. ప్రజాతి అంటే జాలి పడకు, దాన్ని జయించుకో. కామము జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం, ఆత్మజ్ఞానం. విజ్ఞానం అంటే లౌకిక జ్ఞానం, అనుభవ జ్ఞానం. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్తారు గురువు గారు. మన ఇంట్లో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్ని బోర్డు ఉంటాయి, కానీ ఒక స్విచ్ బోర్డో రెగ్యులేటర్తో వాటిని కంట్రోల్ చేస్తాం. అలానే ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని జ్ఞానం అనే రెగ్యులేటర్తో కంట్రోల్ చేస్తాం. 42. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః, మనసస్తు పరా బుద్ధి, యో బుద్ధేః పరతస్తు సః. సహ అంటే ఇక్కడ పురుషుడు. హే మానవ, ఇంద్రియాల్ని, మనసుని, బుద్ధిని నీ ఆధీనంలో ఉంచుకో. బుద్ధికి చైతన్యాన్ని ఇచ్చి ఆత్మతత్వాన్ని పట్టుకో. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంతభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఆత్మానాత్మాన సంస్తభ్య అంటే నువ్వే నిన్ను నిగ్రహించుకో. మనస్సుని బుద్ధితో నిగ్రహించుకో, ఇంద్రియాల్ని మనస్సుతో నిగ్రహించుకో. కామరూపం చెడ్డది, శత్రువు, దాన్ని జయించు. ఇప్పుడు విద్యా గారు మీకు ఆ చివరి శ్లోకాలు చెప్పేసి కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు.
ధన్యవాదాలండి సద్గుణ గారు, చాలా బాగా చెప్పారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణములు, వాటిని ఎలా నిగ్రహించుకోవాలో రమణ మహర్షి ఎలా చెప్పారు, ఇంద్రియ నిగ్రహణ గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎలా అందించారో చాలా చక్కగా వివరించారండి విద్యా గారు.
శ్రీమాత్రే నమః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః. 2019 సెప్టెంబర్లో మొదలైన ఈ మురళి మన సత్సంగం అంతా ఈ 2020 సెప్టెంబర్ 18 మళ్ళీ సుదీర్ఘంగా నడుస్తూ, అత్యద్భుతంగా నడుస్తూ, ఇంకొక ఏడాది అంటే 2020-21 మళ్ళీ ఇలాగే మనం అందరం కలిసి పంచుకోవాలని మనసారు కోరుతూ, ఈ 8 నెలలు ఎన్నో చుట్టూ మన ప్రపంచంలో ఎన్నో ఇది అవుతుందా, ఇలాగ అమ్మవారు మనకి మన తోడు 8 నెలలు ఇలా కలిసి చేయించారు, వారికి సర్వదా కృతజ్ఞత చెప్తూ 3 విషయాలు చెప్పడానికి నేను 2 నిమిషాలు తీసుకుంటున్నానండి. 1, 2020-21 అంటే నెక్స్ట్ ఇయర్ మురళికి గురువు గారు మనందరికీ సిలబస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది, అత్యద్భుతమైన సిలబస్. మళ్ళీ దాని గురించి మనం నెక్స్ట్ శుక్రవారం ఇదే టైం కంటే 6 ఒక 1 అవర్, ఎగ్జాక్ట్లీ 1 అవర్ కాల్, ఎలా చేయాలి ఏమిటి మీ అందరి ఆలోచనలు, మీ అందరి హెల్ప్ తో కలిసి మళ్ళీ ఒక పండగలా నేర్చుకుందాం, చేద్దాం, సెలబ్రేట్ చేద్దాం. 2వ విషయం, గురువు గారు మనందరికీ టైం ఇచ్చారు, కేవలం మన మన గురుకులంకి. సో అందరూ క్వశ్చన్స్ మీకు, అంటే పర్సనల్ క్వశ్చన్స్ కానీ ఏవైనా సరే ఆధ్యాత్మ సాధనలో మీరు ముందరికి, మనం అందరం ముందరికి వెళ్ళడానికి ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా గురువు గారు మనకి ఎల్లుండో ఎప్పుడో మనకి చెప్తా అన్నారు. సెప్టెంబర్ ఎండ్ కానీ ఎర్లీ అక్టోబర్ మనకి ఎక్స్క్లూసివ్ గా వారికి ఒక 1-on-1 మనందరికీ వారు మన క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఇస్తారు. సో దానికి మీ క్వశ్చన్స్ అన్ని గురుజ్ఞానం వెబ్సైట్ లో, gurujnanam@gmail మళ్ళీ నేను పంపిస్తాను. gurujnanam@gmail కి మీ క్వశ్చన్స్ ప్లీజ్ దయచేసి పంపిస్తే, అవన్నీ గేదర్ చేసి గురువు గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 విషయాలే అండి. అండ్ వచ్చే వారం మళ్ళీ 6 కలుద్దాం. ఒక 25 వరకు కొత్త వారు చేరుగారు, వాళ్ళందరికీ పేరు పేరున వచ్చే వారం రండి. ఈ ఇప్పుడు లలిత మురళిలోకి మనం వెళ్ళడానికి, వినడానికి సిరి గారు, మిగతా స్పీకర్స్ అందరికీ ఒక రకంగా బాధగా ఉంది, ఇది అయిపోతుంది లలిత అని, బట్ అట్ ద సేమ్ టైం గురువు గారు ఇచ్చింది ఇంకొక అత్యద్భుతం. అందరూ మళ్ళీ ఇలాగే 1 ఫినామినల్ ఇయర్ విల్ హ్యావ్.
ధన్యవాదాలండి విద్య గారు, వెయిట్ చేస్తున్నాం ఈగర్ గా. మళ్ళీ అమ్మ మళ్ళీ ఇంకొక రూపంలో మళ్ళీ మన జీవితాల్లోకి రాబోతుంది, ఇంకొక వారం వెయిట్ చేస్తాం. అమ్మ అనుగ్రహంతో వసిన్యాది వాగ్దేవతలు ఋషులుగా దర్శించి ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనే శాస్త్రాన్ని హయగ్రీవులు వారు అగస్త్యుల వారికి ఉపదేశించారు. ఈ లలితా సహస్ర నామంనకు శ్రీ విద్యా ఉపాసకులు భక్తులైన వారెందరో భాష్యాలను రచించారు. అందులో ముఖ్యంగా నారాయణ భట్టు, భాస్కర్ రాయల వారు ఉన్నారు. ఈ పరంపరగా ఈ బ్రహ్మ విద్యను మన జీవితాల్లో అందించిన వారు మన పూజ్య గురుదేవులు. తండ్రి అయిన ఆ పరమాత్మ తానొక్కడే అనేక రూపాలుగా కాదలిచి అమ్మగా మారాడు. సర్వ జగత్తును సృష్టించిన తర్వాత జీవుడిని సృష్టి స్థితి లయ శిరోధారముల నుండి దాటించగలవానిగా, అనుగ్రహమనే ముక్తిని అందించగలవానిగా ఆ పరమాత్మ తన సృష్టిలో ఉత్కృష్టమైన గురువుగా రూపుదాల్చాడు. సూక్ష్మాతి సూక్ష్మమైన తన రూపమును, అనంతమైన తన తత్వమును అందించగల గురువుగా మారాడు. ఆ గురుతత్వమే దయతో మన దాకా కదలి వచ్చింది. పరాన్నా జీవులను స్వతంత్రులను చేస్తూ పరతత్వమును అందించగల కరుణామూర్తి మన గురువు. బీడైన మనోభూములను సారవంతమైన పచ్చని భక్తి మైదానాలుగా మార్చగల కృషీవరుడు మన గురువు. ఫల సహాయము ఆశించని ఋషీవరుడు మన గురువు. తండ్రి అయిన ఆ పరమాత్మను చూపించు తల్లియే మన గురువు. శ్రీ లలితాంబ ప్రేమను తెలుపు దక్షిణామూర్తియే మన గురువు. ప్రతి పాఠమునకు చివర పరతత్వం అనే ఫుల్ స్టాప్ గా అందిస్తూ ఆ బిందువుగా ఉన్న శ్రీ విద్యా స్వరూపమే మన గురువు. మన గురుదేవులు షణ్మతాలను తన జీవనముగా మలుచుకున్నారు. ఆ తత్వరూపమే తానుగా ఉన్నారు. పేరులోనే పరతత్వమైన షణ్ముఖులను, ధర్మాచరణలో సూర్యదేవుని, ఆలయ నిర్మాణంలో గణేశుని, వాక్కులో శివజ్ఞానమును, కనులలో అమ్మ కరుణను, ధర్మమును వ్యాపింపచేయటలో విష్ణువును నింపుకుని తానే నడిచే పంచాయతనమయ్యారు. ఈ సమస్త సృష్టిలో మండుతున్న అగ్నిశిక మాత్రమే తనను సమీపించిన వాటిని తనలా అగ్నిలా మార్చగలదు. నిత్యము సత్యము పవిత్రము అయిన ఆ జ్ఞానాగ్ని కొండయే మన గురుదేవులు. గంగానది ఒడ్డున ఎన్ని ఘాట్లు ఉన్నా నదిగా ప్రవహించే గంగ ఒక్కటే. కదంబమాలలో పూలు వేరైనా దారము ఒక్కటిలాగునా, మన గురుదేవులు అందించే ప్రవచనముల పేర్లు వేరైనా అందులో ప్రవహించు బ్రహ్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు పిండాండమును బ్రహ్మాండమును శ్రీచక్రమును శరీరమును సమన్వయం చేస్తూ మానవజన ఉత్కృష్టతను అందిస్తున్న పావనమూర్తికి ఏమి చిరుణం తీర్చుకోగలము? గాలిలో పూల పరిమళమునై, నింగి నుండి ఎవరూ తాకని వర్షపు చినుకునై, తాను పూజించు పూజలో పవిత్ర అగ్నినై, తన పాదాలు మోసే భూమినై, నిత్యము అందించు జ్ఞానమునకు సాక్షిగా ఆకాశమునై, పంచభూతములుగా మారి గురు పాదపద్మములకు అర్చన చేస్తూ ఆ సన్నిధిలో నిలిచిపోవాలని ఉంది. ఆ జగన్మాత రూపం గురుదేవుల కరుణ నిండిన కన్నులలో, ఆ దక్షిణామూర్తి రూపం గురుదేవుల వాక్కులలో, ఆ ఉమామహేశ్వరుల వరద అభయములను నా గురువు పాదపద్మములలో దర్శించుకుంటూ గురువుల నుంచి ప్రతి మాట మనకు మంత్రంగా, ప్రతి తత్వం జపముగా ఈ జీవితము ఈ జీవనము గురుపాదపద్మములకు అంకితం కావాలని సమస్త సృష్టిని ప్రార్థిస్తున్నాను. మన గురుదేవులు అందించిన ఈ భక్తిని జ్ఞానమును విని తపించుదాం, తపించి తరించుదాం. వారు నడిచిన దారిలో వారిని అనుసరిస్తూ వారు అందించిన ధర్మాన్ని ఆచరించడమే మనం వారికి అందించే నిత్య పాదార్చన. మన దేశాన్ని ప్రేమిద్దాము, మన సనాతన ధర్మాన్ని ఆచరిద్దాము, మన సంస్కృతిని కాపాడుదాం. ఇప్పుడు బాలుగారు అయోనిర్యోని నిలయగా ఉన్న అమ్మ గురించి వివరిస్తారు. బాలుగారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ, అయోనిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి. అయోనిహి అంటే తనకు కారణమేమీ లేని తల్లి. ప్రపంచానికి అంతటికి అమ్మ కారణం, కానీ ఆమెకి ఏదీ కారణం లేదు. ప్రకృతికి యోని అని పేరు. అయోనిహి అంటే ప్రకృతికి అతీతురాలు. శ్రీచక్రపరంగా అయోనిహి అంటే బిందువు. యోని నిలయ అంటే ప్రపంచానికి కారణమైన మాయాశక్తి యందు ఉన్న స్వరూపం. యోని అంటే జన్మ కారణము, నిలయ అంటే సంపూర్ణంగా తనలో లయం చేసుకునేది అని అర్థం. కనుక అయోని నిలయ అంటే ఆవిడే జన్మకారిణి, ఆవిడే లయకారిణి. శ్రీచక్ర పరంగా యోని అంటే త్రికోణము. యోని నిలయ అంటే త్రికోణంలో కూర్చున్న తల్లి అని అర్థం. ఇక కూటస్థ కులరూపిణి. కూటము అనగా మాయా సమూహము. కూటస్థ నామానికి గురువులు చాలా అర్థాలు చెప్పారు. కూటస్థ అంటే మాయని అధిష్ఠించినదని ఒక అర్థం. అన్ని కూటములు పనిచేయటానికి మూలమైన చైతన్యమే కూటస్థ. వాగ్భవ, కామరాజ, శక్తి కూటముల యందు ఉన్నది కనుక కూటస్థ అంటే మంత్రస్వరూపిణి అని అర్థం. కూటస్థ మచలం ధ్రువం అని ఉపనిషత్తు చెప్పినట్లుగా పరతత్వము కూటస్థము అనగా అనేకముగా కనబడుతున్న జగత్తు యందు అధిష్ఠించి గూఢముగా ఉన్నటువంటి తత్వమే కూటస్థ. మేరు పర్వత శిఖరమునందు ఉన్నది కనుక కూటస్థ అంటారు. కులరూపిణి అంటే ఇంద్రియములనే కూటమికి చైతన్య శక్తి కనుక అమ్మని కులరూపిణి అన్నారు. మరొక అర్థంలో కులము అంటే గురు పరంపర. గురు పరంపరగా వచ్చిన ఆ విద్యయే కులరూపిణి. వీర గోష్ఠీ ప్రియ వీరా, నిరంతరం బ్రహ్మం గురించి మాట్లాడే వీరుల గోష్ఠిని వీరగోష్ఠి అంటారు. అటువంటి గోష్ఠిని చూసి ఆనందిస్తుంది కనుక ఆ తల్లిని వీరగోష్ఠీ ప్రియ అన్నారు. వేదాంతము జ్ఞానముతోనే ఎప్పుడు అనుసంధానం చేస్తూ సాధనలో పూర్ణ దశకి చేరిన వారిని వీరులు అంటారు. స్త్రీ పరంగా అయితే భర్త పిల్లలు ఉన్న వారిని వీరులు అంటారు. కైలాసములో శివ సమేతంగా ఉంటూ కుమార గణనాథులను ఇద్దరు పుత్రులతో ఉన్న ఆ తల్లే వీర. అలాగే భండాసుర, మహిషాసుర, చండముండ, శుంభ నిశుంభ, మధుకైటభ ఇత్యాది అసుర సంహారాలు చేసిన తల్లి కనుక ఆ తల్లిని వీర అన్నారు. నైష్కర్మ్య నాదరూపిణి. నైష్కర్మ్య అంటే నిర్గత కర్మ, అంటే ఏ కర్మలు లేని తల్లి అని అర్థం. అంటే కర్మలకు అతీతంగా ఉన్న జ్ఞానస్వరూపిణి. అమ్మ కర్మలు చేయకపోతే ఈ ప్రపంచమే లేదు, మరి నైష్కర్మ్య ఎలా అవుతుంది? కడవలో ప్రతిఫలిస్తున్న సూర్యుడికి ఆ కడవ వికారాలు ఎలా అంటవో అదేవిధంగా ఈ ప్రపంచంలో ప్రతిఫలించి ప్రకాశిస్తున్న అమ్మవారికి కూడా కర్మలు అంటవు. నాదరూపిణి అంటే అవ్యక్తమైన ఈశ్వరతత్వం వ్యక్తమైన జగత్తుని స్పృశించేటప్పుడు ఆ మధ్యలో వచ్చే స్థితికి నాదమని పేరు. అంటే అవ్యక్తము నాదము ద్వారా వ్యక్తమవుతుంది. అది శబ్దం పలకడానికి ముందు ఉన్న స్థితి. వ్యక్తంలో ఉన్న మనము అవ్యక్తంలోకి వెళ్ళాలంటే నాదం పట్టుకునే వెళ్ళాలి. ఆ నాదం ప్రపంచంలో శబ్దరూపంలో అంటే మంత్ర రూపంలో దొరుకుతుంది. ఈ శబ్దం పట్టుకుని క్రమంగా వెళితే శబ్దానికి కూడా మూలమైన నాదంలోకి వెళతాం. నాదం ద్వారా అమ్మని అందుకోగలుగుతాం. వేదాంత పరంగా పరతత్వాన్ని తెలియజేసే నాదమే ఓంకారం. కనుక నాదరూపిణి అంటే ఓంకార రూపిణి అని అర్థం ఉంది. ఓంకారంలో అకార ఉకార మకారములు అనేవి మూడు భూమికలు. ఆ పైన ఉన్నది తురియ భూమిక, అది నాదరూప అని చెప్పబడుతుంది. మన లోపల శక్తి నాదముగా వచ్చి ఆ నాదం శబ్దమును తీసుకొని శబ్దరూపం తీసుకొని వెలికి వస్తుంది. నాదం స్ఫుటంగా రూపుదిద్దుకునే చోటు హృదయస్థానం. అందుకే అనాహత చక్రం నాదమని చెప్పబడుతుంది. మనలో ఉన్న రెండవ నాద స్థానము భూమధ్య స్థానంలో నుండి ఒక్కొక్క అంగుళం పైకి వెళుతూ ఉండగా రోదిని అనే దశ దాటి బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళిపోతున్న దశలో నాద నాదాంత అనే స్థితి వస్తుంది. అక్కడ నాదమునందు అర్మం. నాదరూపిణి అయిన ఆ తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
ధన్యవాదాలు బాలుగారు. మన గురుదేవులు కురిపించిన శ్రీ లలితా సహస్రనామమనే అనంత బ్రహ్మ విద్య అనుగ్రహ వర్షంలో సమయాభావం వలన కొన్ని మండ్లనే తీసుకుని రాగలిగాను. ఆ మండ్లను ఈ మురళిలో మనం అందరం కలిసి పంచుకుందాం. ఆ మణులు మరేమిటో కాదు, సాధకుడు నేర్చుకోవాల్సిన గుణాలు, సాధన, భక్తి, శరణాగతి, ఆర్తి, గురువు యొక్క గొప్పతనం. లలితా సహస్రంలోని తత్వం వినడం వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నామాలు చదవడం ప్రాథమిక దశ, నామాలు విచారణ చేయడం పారాయణగా మారుతుంది, పారాయణ వల్ల తాదాత్మ్యం చెందుతాం. ఆ తాదాత్మ్యం మనల్ని సృష్టిలో ఏ శక్తిని చూసినా, ఏ మంగళమును చూసినా అది అమ్మయే అనే ఎరుక కలగాలి. ఉదయం కాగానే సూర్యుడిలా వచ్చావా అమ్మా అని దండం పెట్టాలి. చీకటి కాగానే నన్ను నిద్రపుచ్చి విశ్రాంతి ఇవ్వడానికి రాత్రిగా మారావా తల్లి అని అనుకోగలగాలి. గాలి వచ్చి వీస్తే అమ్మా వచ్చావా, నీ చల్లని స్పర్శ అందిస్తున్నావా అని అనుకోగలగాలి. అలా అనుకోగలిగితే మనం ప్రహ్లాదులమవుతాము. మంగళకరములంటే అమ్మకు ప్రీతి. మంగళకరమైన మాటలు, పనులు, ఆలోచనలనే చేయాలి. అమ్మకు దగ్గరయ్యే దారి ఒక్కటే అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమ, శాంతి, పరమాత్మకై తపించుట, ధ్యానము, సత్యము, ఇదే అమ్మకు దగ్గరయ్యే దారి. అమ్మకు సమర్పించగలిగే మంగళములు ఇవి మాత్రమే. సృష్టిలో మేలు చేసే ప్రతి మంగళము భగవత్శక్తియే. ఇదే మన సనాతన ధర్మము, మన ఋషులు మనకు నేర్పించినది, అందించినది. ఇప్పుడు రాధికా కామేశ్వరి గారు విజ్ఞాన కలనా నామం నుండి మరికొన్ని అమ్మనామాలను వివరిస్తారు. రాధిక గారు.
శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. విజ్ఞాన కలన కళ్యా విదగ్ధ బైందవాసన. విజ్ఞాన కలన అంటే బయటకు వినపడే శబ్దం యొక్క సూక్ష్మ దశ నాదం. సమాధి స్థితిలోనో, ఏకాంత స్థితిలోనో, హృదయం నందు లేక సహస్రార స్థితిలోనో అనుభూతికి వస్తుంది. అమ్మవారు నాదరూపంగా లోపలుంటేనే శబ్దరూపంగా బయటికి వస్తోంది. నాదం నుండి ఓంకారము, ఓంకారం నుంచి వేదములు ఉద్భవించాయి. వేదములు, షడాంగాలు, పురాణాలు, మీమాంస మొదలగు 14 విద్యల తెలివిని విజ్ఞానము అంటారు. ఇక కలన అంటే కూర్చుట. వేదాది శాస్త్రాల జ్ఞానాన్ని సమకూర్చిన తల్లియే కలన. విజ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానమే. శాస్త్రాలు చదివినప్పుడు అవి స్పష్టంగా అర్థమైతే అది జ్ఞానము. ఆ జ్ఞానం అనుభవంలోకి వస్తే అది విజ్ఞానము. అశ్రుత గ్రంథ బోధ. సరస్వతి అమ్మవారు తన ఉపాసకుడికి ఏ వేదాలు చదవకనే కనీవిని ఎరుగని గ్రంథాల్లో ఉన్న తెలివిని వాడి బుద్ధికి ఇస్తుందట. శబ్దజ్యోతి లేకపోతే ప్రపంచమే లేదు. పరమార్థ జ్ఞానాన్ని పదార్థ జ్ఞానంతో పొందలేము. అంటే మెటీరియల్ సైన్సెస్తో స్పిరిచువల్ సైన్స్ తెలుసుకోవాలి అనుకోవటం కష్టం. తపస్సు, శ్రద్ధ, సాధన వీటితో పక్వమైన మనస్సుతోనే పరమార్థ జ్ఞానం అర్థమవుతుంది. అటువంటి మనసు ఉన్నవాడే వీరుడు. అటువంటి వీరునికి పరమార్థ జ్ఞానాన్ని ఇచ్చే తల్లి విజ్ఞాన కలన. ఇక కల్య అంటే అమ్మవారు శాస్త్రముల ద్వారా తెలివినిచ్చింది. ఆ తెలివి కూడా అమ్మవారే. అన్ని కళ్ళలోనూ నేర్పురాలు ఆవిడే. ఏ విద్య అయినా అర్థం కావాలంటే కల్య అనుగ్రహం ఉండాలి. ఇది ఎలా అర్థమవుతుందంటే సూర్యుడు వెలుగునిస్తాడు, అలాగా సూర్యుడే వెలుగు. ఎవరు ధ్యానానికి యోగ్యులో వారిని కల్య అంటారు. మనం దేన్ని ధ్యానించాలో ఆ తల్లి పరతత్వ స్వరూపిణి, జ్ఞాన స్వరూపిణి కల్య. ప్రపంచ నిర్మాణ విజ్ఞానమే అమ్మవారు. కల్య అంటే సృష్టి చేయనది అని మరొక అర్థం ఉంది. అలాగే ప్రభాత రూపిణి, ఉషక్కాలము అమ్మవారి రూపం, దానినే కల్య అంటారు. మంగళకారిణి, దివ్యశక్తులు ప్రసరిస్తున్న సమయం ఉషక్కాలం. తర్వాత రోగం లేని స్థితిని కూడా కల్య అంటారు. మంగళకరమైన వాక్కు, సమర్థత వీటిని కూడా కల్య అంటారు. విదగ్ధ, నేర్పరితనము చాతుర్యము కలది. చాతుర్యశీల మరి సృష్టి స్థితి లయ సమర్థవంతంగా చేస్తున్న తల్లి కదా. పక్షులు, జంతువుల్లో ఉన్న విజ్ఞానాన్ని అమ్మవారే పెట్టారు. బైందవాసన, అవ్యక్తము వ్యక్తమై నాదముగా మారినప్పుడు ప్రపంచం ఏర్పడింది. నాదంతో పాటు బిందు, బిందునాదము, నాదబిందు అంటే కొలంలో రాయి వేసినప్పుడు ఫస్ట్ వైబ్రేషన్, మొదటి స్పందన. బైందవాసన అంటే బిందువులో ఉన్న తల్లి, శివశక్తి రూపము, బిందుస్థానము, పరమాత్మ యొక్క స్పందనయే బిందువు. శ్రీచక్రంలో ప్రథమ ఆవరణంలో త్రికోణం మధ్యలో దేనికి అంటకుండా బిందువులో కూర్చుంది అమ్మ. శ్రీచక్రం పేరు బైందవ చక్రం. 43 త్రికోణాలు కలది. ప్రతి త్రికోణం 3 బిందువుల మధ్య అనుబంధం. ఈ 3 బిందువులు ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 బిందువులు, 3 కలుపుతున్నదే చైతన్యం. బిందువు పెరిగిపోతే వృత్తం, వృత్తం తగ్గిపోతే లేక సంకోచిస్తే అదే బిందువు. పరమాత్మ బిందు రూపంలో ప్రపంచం అంతా వ్యాపించాడు. శ్రీచక్రనందు ఉన్న తల్లియే బైందవాసన. మరొక అర్థం, బిందు త్రయైర్ యోగ త్రిపుర ఆనందయోగిని. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల రూపమే త్రిపుర. వామ అంటే వామనము వెలిగక్కుట, సృష్టి. జ్యేష్ట, పెద్దది చేయుట అంటే పెంచుట స్థితి. రౌద్రి, లయ తనలోకి లాగేస్తున్నది. హంస మంత్రానికి బిందు రూపం అనే పేరు. ఆ మంత్రంలో ఉంది కనుక బైందవాసన. హంసం, హంసః, విసర్గ. ఇక్కడ గురుగారు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. విసర్గ అంటే తిరిగి మొదలవుతున్నది. అహ అంటే అమ్మ అయ్యల కలయిక. శ్వాసలోంచే ఏ శబ్దమైనా పలుకుతాం, శ్వాసనే హంస అంటారు. హకారం పురుషవాచకం, సకారం స్త్రీవాచకం. ఇంగ్లీష్లో ఉన్న హీ అండ్ షీ మనం వీటికి రిలేట్ చేసుకోవచ్చు, ఈ హకారానికి సకారానికి. ప్రతివారిలోని అర్ధనారీశ్వర తత్వం. హం ఊపిరి, ఉచ్ఛ్వాస తీసుకోవటం అంటే లోపలికి లాగడం అంటే లయ. సహ ఊపిరి వదలటం అంటే సృష్టి. హంసం లయస్థితి, హంస సృష్టి స్థితి, శివశక్తుల యొక్క లీల ఈ రెండు. హం పరబ్రహ్మని తెలియజేస్తుంది. శివుడు అమ్మవారికి చెప్పిన ప్రకారం సహ శక్తితోనే తను అన్నీ చేస్తాడు. సం లయరూపం తాను అని, సహరూపం విష్ణు అని చెప్పాడు. ఒక్క బిందువు 2 బిందువులుగా బిందులవగానే సృష్టి మొదలైంది. పరబ్రహ్మ శక్తిని హంస తెలియజేస్తుంది. సం శివుడు, సహ విష్ణువు, హరిహరాత్మక విభేదం చూపిస్తుంది. హంసంలోని ఒక బిందువు, హంసహలోని 2 బిందువులు తీసుకుంటే 3 కలిపి ఈ 3 కలిసినదే త్రిపుర. హంసం, హంసః మనలో శ్వాసలో ఉన్నది, శ్వాసలో తిరుగుతున్నది అమ్మవారు. మరాళి మందగమన అని చెప్పుకున్నాం కదా, అలా ప్రాణరూపిణి. బైందవము మన శ్వాసచక్రం, అందులో తిరుగుతున్నది బైందవాసన. ధ్యానంలో బిందువునే ధ్యానించటమే శ్రేష్టం అని చెప్తున్నారు మన ఋషులు. ఆజ్ఞాచక్రం పైన హాకిని మండలం అదంతా, అక్కడ బిందు ఉంటుంది. వర్తలాకారంలో బిందు రూపాన్ని ధ్యానించాలి, అందుకే అక్కడ బొట్టు ధరిస్తాం మనము. ఆ పైనుంచి అంతా బిందు మండలమే. అక్కడ శివశక్త్యాత్మక స్వరూపం ఉంటుంది, అందుకే అక్కడ కుంకుమార్చనగా మనం మన బొట్టుని ధరిస్తాం. శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః.
ధన్యవాదాలు రాధిక గారు. ఆధ్యాత్మిక మార్గం అంటే విషయవాంఛలు తీర్చుకోవడం కోసం ఇంకో మార్గం లేక దేవుళ్ల మీద పడడమే ఆ మార్గం అనుకుంటున్నాం. ఇది కాదు భారతీయ ఆధ్యాత్మికత అంటే. ధార్మిక జీవనం, సాత్విక ఉపాసన సాత్విక చింతన కలిగి ఉండడమే భారతీయ ఆధ్యాత్మికత. లలితా సహస్రనామం మహిమల పుస్తకం కాదు, జ్ఞాన గ్రంథం. శ్రీ విద్యా స్వరూపం బ్రహ్మ విద్య. సాధకుడు జీవితాంతం ఎల్కేజీలోనే ఉండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను అని అనుకోకూడదు. చాక్లెట్ ఇస్తేనే చదువుకుంటాను అని ఎల్కేజీలో నిలిచిపోకూడదు. కోరికలు తీర్చుకుంటూ ఉంటే కోరికలు తీరవు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అవి సంకల్పాలై మరుజన్మకు కారణాలవుతాయి. అగ్నిని నేతితో ఆర్పివేయాలని ప్రయత్నిస్తే ఇంకా జ్వాల పెరుగుతుంది. కోరికలు తీర్చేస్తే ఆగిపోతాయని అనుకోవడం కూడా అలాంటిదే. ఖాళీ పాత్రల్లోనే నీరు పోయగలం కానీ నిండు పాత్రలో పోయలేము కదా. కోరికలతో నిండిన మనస్సులో పరమాత్మతత్వమునకు చోటు ఏది? మనస్సులో కోరికలు లేని స్థితి సాధ్యము కాదు. కనుక సత్యము నిత్యము పరిపూర్ణము అయిన అమ్మను ఆశ్రయిస్తే జీవుని ఉద్ధరించే కోరికలు తీర్చుతూ కామాక్షిగా కోరికలే అవసరం లేని శాంతిని ముక్తిని అందించగలదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు తత్వాధిక తత్వమయి అయిన అమ్మనామాలను వివరిస్తారు.
అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతృదే నమః. తత్వాధిక తత్వమయి తత్వమర్థ స్వరూపిణి. తత్వాధిక తత్వములు అనగా ఈ ప్రపంచంలోని మౌలికమైన వస్తువులు. ఈ ప్రపంచం అంతా తయారవ్వడానికి 24 తత్వాలు కావాలి. ఈ 24 తత్వాలు ప్రపంచానికి ఉన్నాయి కానీ పరమాత్మకు లేవు. ప్రపంచం అంటే ఉపాధులకు ఉన్న తత్వములు. ఈ 24 తత్వాలు అమ్మవారి వల్ల వచ్చాయి కానీ అమ్మవారు మాత్రం ఈ 24 తత్వాలకి అతీతం. తత్వములతో కూడిన ప్రపంచానికి పైన ఉన్న తల్లి కనుక తత్వాధిక అంటే తత్వముల కంటే అధికమైనది లేదా గొప్పది. తత్వములకు అతీతురాలు. ప్రాపంచిక తత్వములన్నీ నశించే లక్షణములు కలవి, అమ్మవారు మాత్రం శాశ్వతం తత్వమయ్యి. విశ్వంలోని అన్ని తత్వాలకి పైన ఉన్నది అమ్మవారే. అలాగే విశ్వమందు ఉన్న అన్ని తత్వాల ఎందు వ్యాపించి ఉన్నది కూడా అమ్మవారే. అమ్మ వ్యాపించకుండా ఉంటే 24 తత్వాలన్నీ జడమే. తత్వాలకు అతీతంగా అమ్మ ఉన్నది మరియు తత్వముల నిండా అమ్మ ఉనికే ఉన్నది. తత్వాలకి చైతన్యం అమ్మవారు. అందుకని ప్రతి తత్వం ఉనికిలో అమ్మవారే ఉన్నారు. తత్వములకు అధికము అమ్మవారే. తత్వములుగా కనిపిస్తూ వ్యాపించి ఉన్నది అమ్మవారే. అందుకే అమ్మవారు తత్వాధిక తత్వమయ్యి. తత్వాధిక చైతన్యం తత్వమయ్యి అన్న శరీరంలో నేనుగా ప్రకటన అవుతున్నది. తత్వాధిక చైతన్యం మనలో త్వంగా ఉన్నది. తత్వాలకు అతీతంగా ఉన్నది కనుక తత్ అనేది తత్వాల్లో త్వంగా ఉన్నది. ఆ తత్ ఈ త్వం ఒకటిగా గ్రహించినప్పుడు అల్పమర్థ స్వరూపం. త్వం అంటే చైతన్యం, తత్ అంటే చైతన్యం, రెండు ఒకటే అని తెలిసాక ఈ తత్వం ఈ తత్వం అనే దానిలో మనకి తాదాత్వ్యం పోతుంది. తత్ త్వం అర్థ స్వరూపిణి అంటే తత్ త్వం అనే రెండింటి యొక్క అర్థమే సామగానప్రియ సౌమ్య సదాశివ కుటుంబం. త్వం పదార్థమంతున్న తత్వని గ్రహించాలంటే సామగానం ద్వారా తెలుసుకోవాలి. శబ్దంలో నాదాన్ని పట్టుకునే ప్రక్రియని మంత్రం, పాట, స్తోత్రం, జపం అంటారు. గానంలో నుంచి నాదరూపాన్ని పట్టుకోవాలి. ఆ నాదతత్వాన్ని పట్టుకునే గొప్ప ప్రక్రియే సామగానం. త్వం పదార్థంలోని తత్వని పట్టుకోవాలి అంటే సామగానం ద్వారానే సాధ్యం. సామవేద జనితమైన నాదగానమే అమ్మవారు. మన దేవతలందరూ సామగాన ప్రియులు. ఆ సామగానం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అట. అందుకే సామగాన ప్రియ. ఒకే భావం ఒకే శబ్దాన్ని సౌమ్యంగా గానం చేస్తే సామగానం. సౌమ్యమైన గానానికి అమ్మవారు ప్రీతి చెందుతారు. వేదముల్లో కూడా సామగానం చాలా గొప్పది. అందుకే కృష్ణ పరమాత్మ వేదానాం సామవేదోస్మి అని ప్రకటించారు. అంటే అన్ని వేదాల్లో సామవేద స్వరూపమే కృష్ణ పరమాత్మ. యజ్ఞముల్లో కూడా సామగానంతో యజ్ఞం పరిపూర్ణం అవుతుందట. సామగానం చేసేవారిని ఛాందోగులు అంటారు. పరదేవతలైన అమ్మవారికి కూడా సామగానమే మహాప్రీతి. అందుకే సామగాన ప్రియ అంటే వేదమునందు సామగానం చేత ఆనందించే తల్లి. ఆ సామగానమే తత్వమసి అనే అనుభవం రాగానే కలిగే ఆనందం యొక్క వ్యక్తీకరణ. మన శరీరంలో కూడా రుక్, యజుర్, సామ ఉన్నాయట. మన ఆలోచనలు రుక్లు, మన ఆచరణలు యజుస్సులు, మన ప్రాణం సామము అన్నారు. సామగాన ప్రియ అంటే ముఖ్య ప్రాణ ఉపాసన చేస్తే సంతోషించే తల్లి. సౌమ్య కొందరు సౌమ్య అని కూడా అంటారు. సౌమ్య అంటే సోమ సంబంధమైనది. సోమ అంటే చంద్ర సంబంధమైనది కనుక చంద్రమండల రూపిణి. అందుకే సౌమ్య. అంతేకాదు సామగానం చేసే యజ్ఞ స్వరూపం కదా. యజ్ఞంలో సోమలత రూపంలో ఉండేటటువంటిది కనుక సౌమ్య. సోమలత రసాన్ని యజ్ఞమునందు సామ పానం చేస్తారు. సోమము అంటే రసం. ఆ రసమున్న లత సోమలత. ఆ లత ఏదంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న లత, స ఉమాలత సోమలత అంటే శివశక్తిమయన శివశక్తిమయమైన లత సోమలత. అదే అందరిలో ఉన్న కుండలిని లత, ఆ కుండలిని లత సౌమ్య. ఉమాసహిత శివతత్వమే అమ్మ స్వరూపం, బ్రహ్మానంద రసమే సౌమ్యం, దాన్ని పానం చేస్తున్న ఆనంద దశయే సౌమ్య దశ. భగవద్ ఆనందంలో ఉన్న స్థితికి సౌమ్యమని పేరు, అందుకే సామగాన ప్రియ సౌమ్య. సదాశివ కుటుంబిని, స ఉమా అయినప్పుడు అమ్మవారు సదాశివ కుటుంబిని అంటే సమయాచారం. సదాశివులకు ఇల్లాలు, సదాశివ కుటుంబిని అంటే ప్రపంచ పంచబ్రహ్మల్లో పైవాడు సదాశివుడు, ఆయన క్రింద ఉన్నదంతా ఆయన కుటుంబం. శివుడి యొక్క కుటుంబం అనగా ఈ అనంత ప్రపంచం. ఈ ప్రపంచానికి నాయకుడు శివుడు, నాయకురాలు అమ్మవారు. గృహిణి గృహస్థులను ఇద్దరినీ చూపించారు కనుక సదాశివ కుటుంబీ నమః. సవ్యాప సవ్యం మార్గస్థ, ఇది చాలా విశేషమైనది. సవ్యము అపసవ్యము, సవ్యము అంటే ఎడమ, అపసవ్యము అంటే కుడి. ఈ కుడి ఎడమల మార్గములలో ఉన్న తల్లి, కుడి ఎడమ అంటే సామగానం అంటే ప్రాణస్వరూపం. అది శివశక్త్యాఖ్య రూప స్వరూపం హంస, తిరుగుతున్నది కనుక సౌమ్య. ఈ శరీరమే సదాశివ కుటుంబం. అక్కడ తిరుగుతున్నప్పుడు సవ్య అపసవ్య మార్గస్థ అంటే ఇడాపింగుల నాడుల్లో నుంచి కుడి ఎడమల్లో సంచరిస్తున్నటువంటి ప్రాణస్వరూపిణి అమ్మవారు. ఇది సవ్య అపసవ్య మార్గస్థ. బ్రహ్మపురి అంటే సహస్రారంకి రెండు మార్గములు అట, కుడి ఎడమ మార్గాలు. సవ్య అపసవ్య అంటే కుడి ఎడమ మార్గ అంటే సుషుమ్న, అదే మార్గస్థ. బ్రహ్మపురికి ఇదొక త్రోవట. కఠోపనిషత్తులో రెండు మార్గాలు సూచించారు. శ్రేయ ప్రేయ అంటే, శ్రేయ అంటే కుడి, ప్రేయ అంటే ఎడమ. కుడి ఎడమ కంటే ఎక్కువ, అదే దక్షిణ వామ మార్గాలు. ప్రేయస్సు అంటే ఇష్టమైనవి కోరుకుంటూ సుఖపడడం, శ్రేయస్సు అంటే శాశ్వత సుఖమైన పరబ్రహ్మ మార్గం. అమ్మవారి ఉపాసనని సవ్యానికి వాడితే ప్రేయస్సు, అపసవ్యానికి వాడితే అది శ్రేయస్సు. అమ్మవారు రెండు మార్గాల్లో వారికి కూడా తగ్గ ఫలితాలను ప్రసాదిస్తున్నారు, అందుకే సవ్యాపసవ్య మార్గస్థ. లౌకిక పారమార్థిక కోరికలకు దిక్కు అమ్మవారే. ఉపాసనలో పండిన వారు వెళ్లే మార్గం దేవయానం. యజ్ఞయాగాదులు చేసిన మంచి వాళ్ళు వెళ్లే మార్గం పితృయానం. ఈ రెండు మార్గాల్లో వారి వారి కర్మలను అనుసరించి నడిపించే తల్లి సవ్యాపసవ్య మార్గస్థ. వామాచార దక్షిణాచారముల్లో రెండింటిలోనూ శ్రీవిద్య ఉన్నది కనుక సవ్యాపసవ్య మార్గస్థ. మొత్తానికి అమ్మవారిని ఆశ్రయిస్తే ఆపద ఉండదు. భక్తి జ్ఞానం తెలిసి ఉపాసన చేస్తే మళ్ళీ వెనక్కి రాని లోకాలకి వెళ్తారు. తెలియకుండా ఆరాధన చేస్తే ఇహపరలోకాల్లో సుఖాన్ని పొంది ఉత్తమ జన్మలు ఇస్తారు. మొత్తానికి అమ్మను పట్టుకుంటే ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి వస్తుంది, కానీ పడిపోము. సర్వ శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. శ్రీ లలితా సహస్ర నామం అంతా పరతత్వం యొక్క రూపవర్ణన, లీలవర్ణన, తత్వమును అందించింది. అది అర్థం చేసుకోవడమే ఒక తపస్సు, ఒక సాధన. సగుణంగాను సాకారంగాను పూజతో మొదలైన మన ప్రయాణం ఈ నామాలను అర్థం తెలుసుకుని తత్వం తెలుసుకుని అంటూ ఉంటే అమ్మ తనలోనికి అంటే ఉపనిషద్ బ్రహ్మమైన నిర్గుణ బ్రహ్మంలోనికి తీసుకుని వెళ్తుంది. అమ్మకు దగ్గరైన కొలది నీ హృదయంలో ఉన్న అదే రూపాన్ని దర్శించగలవు. ఉపాస్య రూపం నుండి జ్ఞేయరూపానికి వెళ్ళగలము. ఆత్మ అన్న పరమాత్మ అన్న ఒక్కటే. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మము, ఉపనిషత్తులు చెప్పిన వేదాంతులు తెలియజేసిన ఆత్మ, భాగవతులు చెప్పిన భగవంతుడు, మనము ఆరాధించే రూపము ఒక్కటే అని తెలుసుకున్నాము. మనం చేసే కర్మలో ధర్మం ఉండాలి, మన ఉపాసనలో భావం ఉండాలి, మన విచారణలో జ్ఞానం ఉండాలి. ఏ పేరుతో పిలిచినా ఆ పరతత్వం ఒక్కటే. శాస్త్రము చెప్పిన భావన సత్యము. ఆ పరబ్రహ్మమును భావనతోనే పొందగలము. బ్రహ్మప్రాప్తి భావనతోనే సాధ్యము. బాహ్య పూజ భావనలోనికి తీసుకుని వెళ్ళాలి. భావనతోనే బాహ్యం చేయాలి. భావన ఉపాసనగా మారాలి. ఆ ఉపాసన విచారణకు దారితీస్తుంది. ఆ పరతత్వాన్ని ఎలుగెత్తి పిలిస్తే అది నామము. భక్తితో పిలిస్తే అదే మంత్రము. గట్టిగా ఆలోచిస్తే అదే వేదాంత వాక్యం. అమ్మా నువ్వు ఉన్నావు, నువ్వే ఉన్నావు, నేను ఉన్నాను అనేది భ్రాంతి. నువ్వు ఉన్నావన్నదే సత్యం. అహమిత్యే విభావయే భవానీ. ఇప్పుడు ఎం రాజేశ్వరి గారు మరికొన్ని అమ్మ నామాలను వివరిస్తారు.
శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. వినబడుతుందండి?
వినిపిస్తున్నదమ్మా.
ఓకే, గురువు గారి పాదాలకు నమస్తతాలు. మీ అందరికీ శుభాభినందనలు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ సురారులమ్మ, కడుపారిట పుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. సృష్టిలో అమ్మ అనే భావనలో దివ్యత్వం ఉంది. అందుకే ఆ భావనను ఆరాధించి తరించే తాత్వికత మన దేశంలో సాంప్రదాయమైంది. నిత్యం ఆ మాతృ సాన్నిధ్య భావనను మనకు ప్రసరించడమే జగదాంబారాధనగా ప్రసిద్ధి పొందింది. అమ్మ నామము సర్వాపద్ వినివారిణి. అమ్మని ఆశ్రయిస్తే ఆపద ఉండదు. అమ్మ లౌకికమైన ఆపదలు లేకుండా చేస్తుంది. జన్మరాహిత్యంతో మోక్షస్థితి ఇస్తుంది ఆ తల్లి. తరువాతి నామాల వరుస స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత. వివరణ గురువుగారు అద్భుతంగా వివరించారు. ఇక్కడి నుండి అమ్మ స్వరూపం స్వస్థ అంటే స్వ అంటే నేను. నేను నేనుగా ఉండడం అంటే మానసికమైన ఆది శారీరకమైన వ్యాధి బాధ లేకుండా ఉండడం. అమ్మ గురించి మాటో పాటో నామమో ఏదో ఒకటి ఎప్పుడూ వింటుంటే మనకి స్వస్థత వస్తుంది. స్వస్థ అయిన ఆ తల్లిని ఆరాధిస్తే స్వస్థత చేకూరుతుంది. మరి ఒక అర్థం స్వ అని నేను అన్నది మన హృదయం మీద చేయి పెట్టుకొని చూపిస్తాం. అంటే హృదయాకాశంలో ఉన్న జ్యోతి రూపుడైన పరమాత్మ చుట్టూ నేను నేను అన్న నాదంతో భ్రమరంగా తిరుగుతున్న చైతన్యం మల్లెపువ్వు చుట్టూ భ్రమరంగా ఉంటుంది అని భావన చేస్తే శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వరూపం మన ముందు సాక్షాత్కరిస్తుంది. రమణ మహర్షి అన్నారు, నేను అనే స్థానం ఆత్మయందు స్థిరమైన చైతన్యం. అంటే పరమాత్మ నీ ఆత్మయందు స్థిరమై ఉన్నాడు. స్వభావ మధుర తియ్యటి నామం ఇది. అమ్మ నామం రూపం లీల కారుణ్యం అన్నీ సహజంగా మధురమే. అమ్మ మాధుర్య రూపిణి, ఆనందమే మాధుర్యం. అమ్మ స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి కదా. బ్రహ్మలోకము మొదలైన లోకములో ఉన్న ఆనందములు అమ్మ ఆనందం ముందు అల్పములే. స్వస్థత స్వభావ మాధుర్యం అమ్మను పట్టుకుంటే మనకి వస్తాయి. మరి ఒక అర్థం అమ్మ తన ప్రకాశంతో ప్రపంచమును వ్యక్తపరిచింది. వ్యక్తపరిచిన ప్రపంచాన్ని ధరించి పోషిస్తుంది. మరి ఒక నామం ధీర ధీర సమర్చిత. అమ్మ ధీర, ధీరుల చేత చక్కగా ఆరాధించబడుతుంది. వికారము లేనివాడు ధీరుడు. ధీరత లేని వారికి ధీరత్వం ఇస్తుంది అమ్మ. కఠోపనిషత్తులో ధీర శబ్దం ఉంది. ఈ లోకం చాలు, ఇక భగవంతుడు మాత్రమే కావాలి అని చెప్పగలిగే ధీరవంతుడే భగవన్ మార్గంలో వెళ్ళగలడు. ధీరుడు అమ్మ తప్ప అన్యం లేదు అన్న ఆనంద భావంతో ఉంటాడు. ఆ ఆనందమే అమ్మ దర్శనం. ధీరుల ఆరాధన అధీరుల పూజ కూడా అమ్మ అందుకుంటుంది. అదే ధీరాధీర సమర్చిత. మరి ఒక అద్భుత నామంలోకి ప్రవేశిస్తున్నాం. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమప్రియ. భావనోపనిషత్తు గురించి గురువుగారు ఇక్కడ ప్రస్తావించారు. అమ్మ అంతర్ముఖ సమారాధ్య కదా. జ్ఞానము అర్ఘ్యము, జేయం అగ్ని, జాత హోత దేవత యొక్క తత్వం జ్ఞానం తెలుసుకుంటూ జ్ఞానం జేయం జాత అభేద రూపం చేసుకుంటూ వెడితే అదే శ్రీచక్రార్చన. తెలిసి పూజ చేస్తే స్పృహతో చేస్తే అదే చైతన్య కుసుమం, అమ్మ సంతోషిస్తుంది. జ్ఞాన కుసుమాలంటే అమ్మకిష్టం, జడకుసుమాలు కాదు. జడకుసుమాల్ని చైతన్య కుసుమాలుగా భావన చెయ్యాలి. పువ్వు లాంటి మెత్తదనం సౌకుమార్యం, సుగుణాలైన సుగుంధం, ప్రేమ అనే మకరందంతో నీ మనస్సు జ్ఞానంతో విచ్చుకొని చైతన్య కుసుమంగా చేసి అమ్మ పాదాల దగ్గర నీ మనసు పెట్టగలిగితే ఆ పూజే నిజమైన పూజ. అదంతా మనం చేయగలగాలి. శంకర భగవత్పాదులు అన్నారు, మనస్సును సమర్పించడమే చైతన్య కుసుమం. అయితే 8 పుష్పాలు ఉన్నాయి. అహింస ప్రథమ పుష్ప. పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, జ్ఞానపుష్పం, తపఃపుష్పం, శాంతిపుష్పం, తథైవ చ సత్యం అష్టవిధం పుష్పో విష్ణు ప్రీతికరం భవేత్తే. మంత్రపరంగా సూత సంహితలో చైతన్య మంత్రం ఉంది. మంత్రం చైతన్యవాచకం. భువనేశ్వరి బీజంని చైతన్య మంత్రం అంటారు. ఆ మంత్రం భావనతో చేస్తే చైతన్యార్ఘ చైతన్య కుసుమప్రియ అని చెప్పబడుతుంది. మరి ఒక నామం సదోదిత, సదా ఉదిత. అమ్మవారి ప్రకాశానికి అస్తమయం లేదు. ఎప్పుడూ ఉదయిస్తున్న సూర్యకాంతి కలది అమ్మ. ఈశ్వర చైతన్యానికి జడత్వం ఉండదు. సదోదిత అంటే మరొక అర్థం సత్పురుషుల ఉదయం నుండి అమ్మ ఉంటుంది. అయితే సదోదిత సదాతృష్ట ఈ రెండు నామాలతో అమ్మ గురించి ఈ నామాలు ఏం చెప్తున్నాయంటే, సదోదిత అంటే ప్రకాశరూపుని అంటే జ్ఞానం, సదాతృష్ట అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేది, సదా అంటే ఎల్లవెళ్ళ అంటే అమ్మ జ్ఞానానంద రూపిణి, సచ్చిదానంద రూపిణి. తరుణాదిత్య పాటల తెలుపు ఎరుపు వర్ణముల కలయికను పాటల వర్ణం అంటారు. అది గులాబీ రంగు బాలసూర్యుని వర్ణం. అమ్మ రూపం ఉదయిస్తున్న సూర్యుని వలె మన హృదయంలో చిద్రూపమే. పరమాత్మ ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు, నిత్య జాగరుకుడే ఉంటాడు. అమ్మ అనంత కళ్యాణ గుణాల దాసి. నీ మనస్సు చైతన్య కుసుమమై నిరంతరం అమ్మయ్య నాలో ఉంది అన్న జ్ఞానంతో చేసిన విచారణే అమ్మకి చైతన్య అర్చన. సర్వం శ్రీ గురుచరణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలు రాజశ్రీ గారు, చాలా బాగా వివరించారు. అమ్మ ఎక్కడో ఆకాశానికి ఆవల, అందనంత దూరంలో ఉంది అనుకునే మనకు బ్రహ్మాండంలోనూ పిండాండంలోనూ ఉన్నది తానే అని తెలియజేసింది. ఈ శరీరమే క్షేత్రమని, క్షేత్ర పాలకురాలుగా తానే అత్యంత దగ్గరలో మనలో మనతో ఉన్నది అమ్మ మాత్రమే అని తెలియపరిచింది. శరీరమే శ్రీచక్రమని, నేనుగా ఉంటూ శ్రీచక్ర సింహాసనేశ్వరిగా జీవుడికి అత్యంత దగ్గరగా ఉన్నా అని భరోసా ఇచ్చింది. నారుద్రో రుద్రమవ్యయే, రుద్రుడు కాని వారు రుద్రుని పూజించరాదు అంటారు. మాలిన్యాలు ఉన్న ఈ శరీరానికి ఎన్ని నీళ్లు పోస్తే మాత్రం మడి వస్తుంది? మాలిన్యాలు లేని ఈశ్వరిని అసలు ఎలా ముట్టుకుంటావు? అంత అద్భుతమైన పవిత్రమూర్తిని ముట్టుకోవాలంటే అంత వాడివి కావాలి. అంత వాడివి కావాలంటే నేనుగా ఉన్నది ఆ పరతత్వమే అని తెలుసుకోవాలి. తాను ఉపాసించే దైవం తనలోని చైతన్యమని తెలియకుండా ఆరాధించేవాడు పశువు అని వేదాంత విద్యా నిర్వచనం. అమ్మా నేను జీవుడను, నేను జీవుడననే భావంతో ఆరాధన చేయగా చేయగా నీవు పాశములతో బంధించబడ్డావు, అది తీసేస్తాను అంటుంది అమ్మ. ఆ పాశం తీసేస్తే అమ్మతో తాదాత్మ్యం చెందుతాం. అప్పుడు మనలోని అహం అనే చైతన్యమే భవానిగా నిలిచిపోతుంది. ప్రక్రియతో మొదలై తత్వంగా మిగిలిపోతాము. పశువు కట్టిన పాశము పశువు విప్పుకోలేదు, కట్టినా పశుపతియే విప్పగలడు. మనము కోరుకున్న తాళ్లే మన మెడకు తగిలించింది అమ్మ. నేను అస్వతంత్రుడను, బందీని అయ్యాను అని గ్రహించి నాపై స్వతంత్రమంతా నీదే అమ్మా అని శరణు వేడితే పాశములను తొలగించి పరిమితి అనే పాశము నుండి అపరిమితమైన పరబ్రహ్మంగా మనం నిలుపుతుంది ఆ తల్లి. ఇప్పుడు జి రాధికా గారు దక్షిణ దక్షిణారాధ్య నామాల నుండి మరికొన్ని అమ్మనామాలను వివరిస్తారు. రాధికా గారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ. దక్షిణ దక్షిణామూర్తి రూపిణి నామం దగ్గర మనం అమ్మను ఆచార్య రూపంగా దర్శించాం. ఇక్కడ దక్షిణ అంటే సర్వసమర్థురాలు. దక్షిణ అయిన అమ్మ అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేసి మోక్షం ప్రసాదించే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. దాపరికం కపటం లేని సర్వసమర్థురాలు అని ఇంకో అర్థం. దక్షిణారాధ్య దక్షిణులచే ఆరాధింపబడే తల్లి అని అర్థం. శుద్ధ వస్తువుని పట్టుకోవాలంటే పాత్రని శుద్ధం చేసినట్లు దక్షిణ అయిన అమ్మ మన పూజను స్వీకరించాలంటే కపటం దాపరికం లేని శుద్ధ చిత్తంతో మనం కూడా దక్షిణులం కావాలి. దక్షిణతో సంపూర్ణంగా ఆరాధింపబడే యజ్ఞస్వరూపిణి అని వైదికార్థం. శివుడు యజ్ఞస్వరూపమైతే అమ్మ దక్షిణ స్వరూపిణి. దక్షిణ లేనిదే యజ్ఞం సంపూర్ణం కాదు. అలాగే అమ్మని వివిధ రకములైన దక్షిణలతో ఆరాధించాలి. అవి మనస్సు, నిశ్చయం, భక్తి, దీక్ష. మనస్సు అనే దక్షిణతో ఆరాధిస్తే అన్ని కష్టాలని దాటవచ్చు. నిశ్చయాత్మకంగా అమ్మను ఆరాధిస్తే అమ్మ నుండి అన్నీ పొందవచ్చు. భక్తి అనే దక్షిణతో శోకం దాటవచ్చు. దీక్ష దక్షిణచే కలుషముల నుండి బయటపడవచ్చు అని గురువుగారు చెప్పారు. దరస్మేర ముఖాంబుజ. జ్ఞానము, ఆనందము వ్యక్తం చేసేదే అమ్మ సన్నని చిరునవ్వు. అమ్మ దర్హాసవదనాన్ని భావన చేస్తే మనకు ప్రసన్నత, ఆనందం కలుగుతుంది. కౌలిని కేవలానర్ఘ కైవల్య పదదాయని. కౌలిని మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు కులము, సహస్రారం అకులము. ఈ రెండింటి అనుసంధానమే కౌలము. ఈ మార్గము తెలిసి చేసే ఆరాధన కౌల మార్గము. కౌల మార్గంలో ఉపాసింపబడే తల్లి కౌలిని. ఇంకో అర్థంలో సూర్య చంద్ర అగ్నిమండల రూపంగా లేదా శ్రీచక్ర రూపంగా ఆరాధింపబడే తల్లి. కేవల భావనలు కూడా అమ్మ తప్ప రెండో వస్తువు లేకపోవడమే కేవల. ఇదే సర్వం బ్రహ్మమయం జగత్. కేవలైన ఆ తల్లికి వెలకట్టగల వస్తువేది ఈ జగత్తులో లేదు. అందుకే ఆ తల్లి అనర్ఘ. విషయాలతో సంపర్కం లేని చైతన్యమే కేవల. కేవల అయిన తల్లి తనను ఆశ్రయించిన భక్తులను తనలో ఐక్యం చేసుకుని కేవలులను చేస్తుంది. అందుకే ఆ తల్లి కైవల్య పదదాయిని. స్తోత్రప్రియ స్తుతిమతి స్మృతి సంస్కృత వైభవ. భగవంతుడి శబ్దరూపమే స్తోత్రం. దేవత యొక్క లీలా, మహిమ, స్వభావ, నామ, తత్వ ఆవిష్కారమే స్తోత్రం. ఇంకో అర్థంలో ప్రగీత మంత్ర సాధ్య స్తుతి అన్నారు. అంటే చక్కటి గానంతోనూ మంత్రంతోనూ సాధించడమే స్తోత్రం. స్తోత్రానికి ఆరు లక్షణాలు ఉండాలని గురుగారు చెప్పారు. నమస్కారం, అంటే నమః ఉండాలి, స్తోత్రంలో నమః ఉండాలి. ఆశిస్సు అంటే ఆశించడం. సిద్ధాంతోక్తి శాస్త్ర విషయాలు చెప్పబడాలి. పరాక్రమము అంటే దేవత యొక్క వ్యాపక శక్తిని చెప్పబడాలి. విభూతి అంటే దేవతల యొక్క విభూతులు అంటే ఐశ్వర్య రూపాల గురించి చెప్పాలి. ప్రార్థన అంటే అనుగ్రహించమని వేడుకోవటం. స్తుతిమతి స్తోత్రములు గల తల్లి స్తుతిమతి. అంతేకాక స్తోత్రము చేసే వారిపై వాత్సల్యము గల తల్లి. ఇంకో అర్థంలో స్తోత్రింపబడుతున్న పరమ మంత్రము అని కూడా చెప్పవచ్చు. శృతి సంస్తుత వైభవ. తన వైభవాన్ని సాక్షాత్తు వేదములచే సమగ్రముగా సంపూర్ణంగా స్తోత్రం చేయబడే తల్లి. వేదములను శృతులు అని కూడా అంటారు. అందుకే ఆ అమ్మ శృతి సంస్తుత వైభవ. మనస్విని పరమాత్మ యొక్క మనశ్శక్తే మనస్విని. ఇంకో అర్థంలో ఏ వికారములు లేని ప్రశస్తమైన మనస్సు గల తల్లి. మానవతి అంటే గొప్ప మనస్సు కలిగి దేవతలందరిచే గౌరవింపబడే తల్లి మానవతి. అంతేకాక పరాధీనత లేని స్వతంత్ర కలిగిన తల్లి. అందుకే అమ్మ మానవతి. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. గురుచరణారవిందార్పణమస్తు.
ధన్యవాదాలు రాధిక గారు, చక్కగా చెప్పారు. భగవంతుని పొందడానికి ప్రధానమైనది భక్తియే. కర్మ చేసినా ఉపాసన చేసినా విచారణ చేసినా భక్తితోనే చేయాలి. శివుడంతటి వాడు తపస్సులు యజ్ఞాలు యాగాలు కర్మలు జ్ఞానాలతో లొంగను. శ్రద్ధగా ప్రేమగా అమాయకంగా నమ్మకం పెట్టుకుంటే లొంగిపోతాను అన్నాడు. ప్రపంచాన్ని వశం చేసుకున్న తల్లి భక్తికి వశమవుతుంది. అమ్మ భక్తివశ్య కదా. ప్రపంచాన్ని తిప్పే కృష్ణ పరమాత్మను చప్పట్లు కొట్టి మరీ ఆడించారు గోపికలు. లోటులేని సౌభాగ్యం కావాలంటే మనలో లోటులేని భక్తి అభివృద్ధి చెందాలి. సూర్యకాంతిని తలుపుకున్న రంధ్రమును బట్టి చూస్తే చిన్నదిగా కనిపెడుతుంది. హృదయాన్ని తెరిచిన భక్తికి భగవంతుడు సంపూర్ణంగా ప్రాప్తమవుతాడు. భగవద్ధర్మములందు మనస్సు ఆగకుండా అలసిపోకుండా ప్రవహిస్తే అదే భక్తి. భగవద్ విషయములను తలుపుకు రాగానే మనస్సు స్పందించి ఆనందంగా పరిగెట్టాలి. ప్రహ్లాదుడు చెప్పినట్టు అవివేకులకు విషయములపై ఎంత ప్రీతి ఉంటుందో పరమాత్మ నాకు నీపై అంత ప్రీతి ఉంటే చాలు అన్నాడు. విషయవాంఛలపై ఉన్న మక్కువ పరమాత్మ పైకి వెళ్ళగలగాలి. ఇప్పుడు నాగరవి శంకర్ గారు మనస్విని మానవతి నామాలతో పాటు మరికొన్ని అమ్మ నామాలను వివరిస్తారు. నాగరవి శంకర్ గారు.
శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. వేదాలు అమ్మవారిని మనస్విని మానవతి మహేషి మంగళాకృతి అన్న నామాలతో పొగుడుతున్నాయి. మహాదేవ సముత్పన్న మహద్భిర్యజాతృతా. ఓ ప్రణవస్వరూపమైన మహేశ్వరుడికి మనపై దయ కలిగడ చూపించాలని అనిపించి మనస్సు పుట్టింది. ఆ దయరూపమే అమ్మ. ఆ మహాదేవుడి నుంచి వచ్చింది కాబట్టి మహేషి. మహాత్ముల చేత సేవించబడింది కాబట్టి కూడా మహేషి. మంగళాకృతి. శివుని ఆకృతి మొత్తం మంగళమే. అమ్మ రూపమంతా మంగళమే. బ్రహ్మ తన్మంగళం పరం. పరబ్రహ్మను ధ్యానిస్తాయి కూడా మంగళమే. విశ్వమాత. మాతా శబ్దంతో అనేక నామాలు మనకు లలితా శాస్త్రనామంలో కనిపిస్తున్నాయి. విశ్వమంతటికీ మాత. జగద్ధాత్రి. అమ్మ దివ్య నామాల్లో జపం చేయదగిన నామం. ఎప్పుడైతే సరైన ఉపాధి లేదో వారు జగద్ధాత్రి నామాన్ని ఉపాసించాలి. శ్రీ జగద్ధాత్రే నమః శ్రీమాత్రే నమతో సంపుటించి జపించుకోవాలి. సమస్త లోకాలకు వృత్తిని ఇస్తున్నది కాబట్టి జగద్ధాత్రి. జగత్తుని కన్నతల్లి పోషించే తల్లి కూడా ఆవిడే. కామాక్షి మీనాక్షి విశాలాక్షి. అక్షి సంబంధమైన నామం విశాలాక్షి నామం. పట్టి పోషించుకోవాలంటే గమనించుకోవాలి. పరమేశ్వరుని ఈక్షత్యాత్మిక శక్తి అమ్మవారు. కళ్ళు తెరిచి కళ్ళు మూసే స్పందన శక్తి ఆవిడ. ఎంత విస్తారమైన ప్రపంచాన్నైనా గమనించుకుంటుంది. తల్లులు పోషిస్తారు కానీ విరాగులు కారు. అమ్మ మాత్రం ఇంత ప్రపంచాన్ని పోషించినా ఆవిడ విరాగిణి. ఆ విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, విరాగిణి నామాలు కాశీ విశాలాక్షి అమ్మవారి తత్వావిష్కరణ చేస్తున్నాయి. కాశీ యోగక్షేత్రం, మోక్షక్షేత్రం. ఎవరి అక్షి విశాలమవుతుందో వారికి వైరాగ్యం పెరుగుతుంది. జ్ఞానం విశాలం, అజ్ఞానం సంకుచితం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటాం. వివేకంతో కూడిన వైరాగ్యం మనకు కావాలి. దేశ ధర్మ సమృద్ధి కోసం కష్టపడాలి కానీ మనిషి వైరాగ్యంతో ఉండాలి. ప్రగల్భ. ప్రౌఢత్వాత్ ప్రగల్భ. బాగా ప్రకటించేది, అన్నీ ప్రకటించేది ఆ అమ్మ. మూడు రకాల ప్రకటనలు అమ్మ రూపంలో ఉన్నాయి. వైభవ ప్రకటనము, ప్రతాప ప్రకటనము, ప్రతిభా ప్రకటనం. మొత్తం గొప్పదనాన్నంతా ప్రకటించే స్వరూపం ఆవిడ. ఆవిడ పరమోదార అంటే పరమకారుణ్యం, పరాకాష్ఠకు చేరిన కారుణ్యం కల తల్లి. పరమపదాన్ని ఉదారంగా ఇచ్చే తల్లి. ఉదారో దాతృమహతో అనే నిఘంటు ప్రకారం విశాలాక్షిగా ఉన్నటువంటి ఆ తల్లి అన్నపూర్ణమ్మగా పరమ ఉదారంగా అందరికీ వడ్డించి పెడుతుంది. అన్నములు అనగా మనం తినే భోజనమే కాదు, అన్నములు అనగా ఐశ్వర్యములు కూడా. పరామోద, పర ఆమోద లేదా పర ఆనంద అనే భావం కూడా కలిగి ఉన్నటువంటి పరామోద నామం. మనోమయి, పరమేశ్వరి యొక్క మనస్సు స్వరూపిణి ఆవిడ. అన్నం మన పంచకోశాల్లో అన్నమయ ప్రాణమయ కోశాలు బయట విషయాలైతే, విజ్ఞానమయ ఆనందమయ కోశాలు లోపలి విషయాలు. మనోమయ కోశంలో పనిచేస్తూ తద్వారా వాటిని నడుపుతోంది ఆ తల్లి. వ్యోమకేశి, విమానస్థ, వజ్రిణి, వామకేశ్వరి ఈ నాలుగు నామాలు ఇంద్రాణి విద్యకు సంబంధించిన నామాలు, బలప్రదాయని విద్య. వ్యోమకేశి ఆకాశ కేశం, అంతా పరమాత్మ అని భావిస్తే ఇది ఆయన పాదంగాను, వ్యోమమంతా ఆయన కేశంగాను, అందు ఉన్న జలశక్తే గంగ, అందున్న చిత్కళయే చంద్రలేఖ. వ్యోమకం ఈసి చిదాకాశంలో వచ్చిన స్పందన శక్తి. విమానస్థ ఉన్నతమైన స్థానం, శ్రీచక్రంలో బిందువు, సహస్రార చక్రం. విగతమానం కొలతలేని స్థితి అంటే పరబ్రహ్మ స్థితి. విశిష్టమానం అని కూడా చెప్పారు గురుగారు. మానం అంటే శాస్త్రాలు, వేదాది శాస్త్రములందు ఉన్న తల్లి. వజ్రిణి ఇది ఇంద్రాణి మంత్రం. ఇక్కడ ఇంద్రుడు అంటే ఈశ్వరుడు అని వేదాల్లో చెప్పబడింది. అగ్నిశ్చమ ఏంద్రశ్చమే అని యజుర్వేదంలో రుద్రంలో ఉంది. వేదంలో మహద్భయం వజ్రముచ్చతం, ఎవరి భయం చేత ప్రపంచం నడుస్తోందో ప్రపంచాన్ని నడిపేటటువంటి శాసన రూపంలో ఉన్న వజ్రాన్ని పట్టుకుంది కాబట్టి ఆవిడ వజ్రిణి. వామకేశ్వరి, వామకులు అంటే దేవగణాలు, ఒక ఆ దేవగణాలకు నాయకురాలు వామకేశ్వరి. వమంతి జగత్ ప్రసృజంతి వామకాహ దక్షాద్యాహ, బ్రహ్మాది ప్రజాపతులను శాసించేది కాబట్టి వామకేశ్వరి. మంత్రం వజ్రం వంటిది కాబట్టి వజ్రిణి అంటే మంత్రాధీశ్వరి. సర్వం సద్గురు పరదేవత చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలు నాగరవిశంకర్ గారు. కాళీకుండలో ఆకాశం ఉన్నట్లే ఉపాధిలోనూ అనంత చైతన్యం ఉంది. కుండ తయారు కానప్పుడు ఆకాశం ఉంది, కుండ పగిలిన తర్వాత కూడా ఆకాశం ఉంది. అలాగే మన ఉపాధి ముందు అనంత చైతన్యం ఉంది, తర్వాత కూడా అనంత చైతన్యం ఉంటుంది. ఆ పరతత్వం స్వతహాగా నిరాకార సగుణ సాకార రూపాలుగా ఉన్నది. ఆ అనంత చైతన్యమే అహమై భవానిగా ఆత్మగా మనలో ఉన్నది. ఆ తత్వమే ఋషులకు దర్శనమిచ్చింది, వారు వర్ణించారు, అది మనం పూజిస్తున్నాం. ఋషికి అనుభవం, వారు అందించినది మనకు శాస్త్రం. శాస్త్రం చెప్పిన దాన్ని మనం ధ్యానించాలి. మన విశ్వాసమే అనుభవాన్ని ఇస్తుంది, మనల్ని ఋషులుగా మలుస్తుంది. పుట్టుక మరణము లేని శాశ్వతుడవు నీవు అని చెప్పే సనాతన ధర్మానికి ప్రణమిల్లుతున్నాను. ఇప్పుడు పవన్ కుమార్ గారు పంచయజ్ఞ ప్రియ పంచమి పంచభూతేషు అనే అమ్మనామాలను వివరిస్తారు. పవన్ గారు.
శ్రీ గురుభ్యో నమః. పంచయజ్ఞ ప్రియ పంచయజ్ఞాలు ప్రతివారు చేయాలి. అవి దేవ పితృ ఋషి మనుష్య భూత యజ్ఞములు. పంచయజ్ఞాలు చేసి అమ్మవారి పూజ చేయాలి, అంతే తప్ప అవి మానివేసి అమ్మవారి పూజ చేయరాదు. ఋషి యజ్ఞము, మనకు ఇంత జ్ఞానం ఇచ్చిన వారు ఋషులు, వారి రుణం తీర్చుకోలేము. ఋషి రుణం తీర్చుకోవాలి అంటే బ్రహ్మయజ్ఞం అని ఒకటి ఉంది, అది చేయలేనప్పుడు ఋషులు ఏమి చెప్పారో తెలుసుకోవాలి. రోజుకు కొంత భాగమైనా ఋషులు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఋషి యజ్ఞము రెండు రకాలు, శాస్త్రాల్లో చెప్పినది తెలుసుకునుట, ఆ శాస్త్రాలను మనకి చెప్పిన గురువుల్ని ఆరాధించటం. మనమందరము ఎంతో అదృష్టవంతులం, ఎందుకంటే మన గురువు గారు స్థాపించిన ఋషిపీఠం సంస్థ తెస్తున్న ధ్వని ముద్రికలు పుస్తకాలు మన కొని మన బంధువులకు ఇవ్వచ్చు. అంతేకాక ఋషిపీఠం చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాల్లో మనవంతు సహాయం చేస్తూ ఉన్నా అది ఋషి రుణం అని నా భావన. పంచప్రేత మంచాది సాయిని. పరమేశ్వరుడు నిష్క్రియుడు, ఏమీ చెయ్యడు. నిష్క్రియుడైన పరమేశ్వరుడు అమ్మవారి యోగం చేత అన్నీ చేయగలుగుతున్నాడు. ఆ నిష్క్రియుడైన ఈశ్వరుడి చేత సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్యాలు చేపిస్తున్న తల్లి. పంచప్రేతలు వంటి ఈ జగత్తును తన శక్తితో చైతన్యం చేస్తుంది కనుక ప్రేతల్ని చూడటం కాదు, చైతన్యం ఇస్తున్న అమ్మని చూడు అని గురువుగారు ఇక్కడ చెప్పారు. బ్రహ్మ విష్ణు రుద్రు ఈశ్వరులు కొయ్యలుగా ఉన్నారు, సదాశివుడు పర్యంకంగా ఉన్నారు, దానిపైన అమ్మవారు కూర్చున్నారు. పంచమి వారు సదాశివుడు, ఆ పంచమ తత్వము యొక్క రాణి అమ్మవారు, సదాశివుని రాణి. అంతేకాక పంచమి అంటే మాతృకాదేవతల పేర్లో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వారాహిదేవి ఐదవ శక్తి. వారాహిదేవి నామాల్లో మొదటివి పంచమి. వారాహిదేవి అన్నం పెడతారు. ఈ జగత్తుకు అన్నం ఇచ్చేది వరాహం అంటే భూమి తవ్వే శక్తి. అందుకనే వారాహి ఉపాసన ఏమిస్తుంది అంటే అన్నం ఇస్తుంది. ఆ వారాహిదేవిని చేతిలో ముసలము, హలము అంటే రోకలి, నాగలి ఇవి లలితాదేవి తన కనుబొమ్మల నుంచి తీసి ఇచ్చారు. నాగలి అంటే దున్నటం అంటే ఆహార ఉత్పత్తి చేస్తున్నారు, దాని పరిణామం చేయటం కోసం రోకలి. అంతేకాక పంచమి అంటే జన్మదశల్లో తీసుకుంటే జన్మ, బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇవి ఏవి ఇంకా లేని స్థితి మోక్షము, అదే పంచమి. ఆ తల్లి మోక్షప్రదాయిని. ఆ పంచమీ తత్వము ఈ పంచభూతాలకు నాయకురాలుగా ఉన్నారు, అందుకనే పంచభూతేశి. పంచభూతేశి అయిన తల్లి పంచమి అయితే ఆ తల్లిని ఉపాసించవలసిన విధానము పంచభూతాల తత్వాన్ని తెలుసుకొని ఈ పంచ తత్వాలలో ఉన్నది ఆ తల్లి అని ఎరుక కలగాలి. ఆ తల్లి అన్నిటిలో ఉంటారు, అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటారు, కానీ అవి ఏవి అమ్మను తెలుసుకోలేరు. మన ఇంద్రియాల్లో అమ్మ ఉన్నారు, మనము దాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అమ్మ లేకపోతే వేటిని తెలుసుకోలేము. ఈ ఎరుక కలిగిన యోగులు ఏం చేస్తారు అంటే, అమ్మా నా శరీరంలో పృథ్వీతత్వము నీ మేనికి గంధమైపోవాలి తల్లి, నా శరీరంలో ఆకాశతత్వము నీ పాదాలపై పుష్పమయ్యి వికసించి ఉండాలి తల్లి, నా శరీరంలో వాయుతత్వము నీకు ధూపమవ్వి ఉండాలి తల్లి, నా శరీరంలో తేజస్తత్వము నీకు దీపమవ్వాలి తల్లి, నా శరీరంలో జలతత్వము నీకు అమృత నైవేద్యం అయిపోవాలి, మొత్తానికి నాలో పంచతత్వాలు నీకు సమర్పింపబడ్డాక ఇక నేను ఏమైపోతాను, నేను నువ్వై నీలో ఐక్యమైపోవాలి తల్లి. ఇంకా యోగతత్వంగా ఎలా చేయాలి అంటే, స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి, పృథ్వీతత్వాన్ని జలతత్వంలోకి, దానిని అగ్నితత్వంలోకి, దాన్ని వాయుతత్వము, దానిని ఆకాశతత్వంలోకి లీనం చేయాలి. ఇది అంతా మనస్సుతో చేయాలి, దానిని అమ్మ పాదాలపై అర్పించాలి. ఇక షట్చక్ర విద్య ప్రకారంగా మూలాధారము, స్వాధిష్టానం, మణిపురము, అనాహతము, విశుద్ధము, చక్రము, పంచచక్రాలు ఇవి పంచభూతాలు. ఇన్ని దేనితో చేస్తున్నాము? మనశ్చక్రం, ఆజ్ఞాచక్రము. ఈ ఐదు పట్టుకొని ఆరవ వాడు మనసు వెళ్ళి సహస్రారంలో ఉన్న అమ్మవారి పాదాలపైన పేర్చడమే పంచ సంఖ్యోపచారిణి. ఆ అమ్మవారు ఎలా ఉన్నారు అంటే, శాశ్వతి, శాశ్వత ఐశ్వర్యం. అమ్మవారు ఎప్పుడూ ఉంటారు. అంతేకాదు, అమ్మవారి ఐశ్వర్యం అంటే ఈ జగత్తుని శాసించే శక్తి ఐశ్వర్యం. నిజమైన శాశ్వత ఐశ్వర్యము మోక్షము. ఆ తల్లి మోక్షమే ఐశ్వర్యంగా కలదు. ఆ తల్లి దగ్గరకు వెళ్తే మోక్షం ఇస్తారు. పంచ సంఖ్యోపచారానికి ఫలం ఏమిటి అంటే, శాశ్వత ఐశ్వర్యం అంటే మోక్షము అని గురువు గారు చెప్పారు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు.
ధన్యవాదాలండి పవన్ గారు. శ్రీ లలితా సహస్రనామ స్వరూపమే సాక్షాత్కరిస్తే అనే భావన నాకు ఈ కవితను అందించింది. శ్రీ లలితా సహస్రనామమా, బ్రహ్మ విద్యా స్వరూపమా, ఆ దక్షిణామూర్తి తోటలో అనంత కళ్యాణ ఫలముల కల్పవృక్ష సమూహమా, శివుని కారుణ్య ఐశ్వర్యమా, నామముగా గోచరించు సూక్ష్మమైన పరతత్వమా, పరాకాశానికి ప్రత్యగాత్మవి, ఆకాశానికి ఆదిజననివి, గురుపరంపరగా మాదాకా కదలి వచ్చిన ముక్తికాంతవు, బ్రహ్మాండ పిండాండములను అనుసంధానం చేస్తున్న అనుగ్రహ దారవు, సరికొత్త జన్మను అందించి అమ్మవైనావు, ధర్మ మార్గమును ఆచరింపజేస్తూ తండ్రివైనావు, భక్తి జ్ఞానములు నేర్పుతూ గురువుగా దర్శనమిస్తున్నావు, బ్రహ్మాండములో దర్శనమిస్తున్న సర్వ యంత్రాత్మికవు, శరీరమే శ్రీచక్రముగా పాలిస్తున్న శ్రీచక్ర రాజ నిలయవు, సహస్రనామ రూపములో సర్వ మంత్రాత్మికగా గోచరిస్తున్నావు, బీజమంత్ర శక్తులను దాచుకున్న నామ కడలివి. శ్రీ లలితా సహస్రమా, నీవు పరమాత్మ హృదయానివైన శ్రీలలితవు, నీవు శివుని వద్దకు చేర్చు ప్రేమవి, వేద వేదాంత సూత్రానివి, శంభుని పెద శమ్ముని పెదవుల సింహాసనంపై నిత్యము కొలువై ఉన్న మందహాసానివి. ఆచారము ఉపచారము విచారముల సంపూర్ణ స్వరూపానివి. తెలియని వారికి నామమై వినిపిస్తున్నావు, నీ దయ కలిగిన వారికి పరబ్రహ్మమై దర్శనమిస్తున్నావు. సర్వ విద్యలకు మూలమైన శ్రీవిద్యా స్వరూపిణివి, సర్వ దేవతలకు ఆధారభూతానివి, పసిన్యాది దేవతల దర్శన శక్తివి, తొలి కవుల సాటిలేని కవితారూపానివి. నిన్ను ఆశ్రయించిన వారికి దుర్లభమైన మోక్షమును అందించు దుర్గామోతావు. నీవు శాక్తేయ శాస్త్రానివి, సర్వ పీఠ రూపానివి, సర్వక్షేత్ర సమూహానివి, వేదాంత ప్రయాణానివి, సంకల్పాలకు విముక్తివి, నీ భక్తులకు ముక్తివి. నామముగా ఉన్న కరుణాస్వరూపమా, నన్ను పరమగతి అయిన పతి శివుని చేర్చు. శ్రీ లలితా సహస్రమా, పార్వతి వై మము కరుణించుమా. అనివార్య కారణాల వల్ల సతీష్ గారు రాలేకపోయారు. వారు వివరించాల్సిన నామాలను ఇప్పుడు బాలుగారు వివరిస్తారు. బాలుగారు,
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుపాద పద్మములకు నమస్కరిస్తూ, శర్మదా శంభుమోహిని. శర్మమును ఇచ్చినది శర్మదా. శర్మ అంటే ఆనందము. ఐహిక విషయాల కోసం కాకుండా పారమార్థికమైన జ్ఞానానందం కోసం ఎవరు జీవిస్తారో వారికే శర్మ శబ్దం వర్తిస్తుంది. పరమార్థం పొందాలంటే ఐహిక సుఖాలలో త్యాగం చేయాల్సిందే. శర్మదా అంటే జ్ఞానానందమును ఇచ్చినది అని అర్థము. శర్మ అందరికీ కావలసిందే, జ్ఞానానందమే కదా జీవితానికి లక్ష్యము. శంభుమోహిని, అమ్మవారు శంభుమోహిని, శివుని మోహింపచేయనటువంటి తల్లి. లోకాన్ని మోహింపజేయగలిగే శక్తి ఉన్నవాడు మన్మధుడు, కానీ పరమేశ్వరుని మాత్రం మోహింపజేయలేకపోయాడు. పరమేశ్వరుని స్పందించగలిగే శక్తి కామకళ అయిన అమ్మకు మాత్రమే సాధ్యం. కనుక శంభుమోహిని అన్నారు. మోహిని రూపాలు మూడు ఉన్నాయి, భస్మాసుర మోహిని, జగన్మోహిని, శివమోహిని అని. భస్మాసుర మోహిని, జగన్మోహిని రూపాలు రాక్షసుల్ని వంచడానికి సరిపోయాయి. కానీ శివమోహిని రూపం కోసం విష్ణువు ప్రత్యేకంగా అమ్మవారి కోసం తపస్సు చేయాల్సి వచ్చింది. ఇద్దరిది ఒకే లక్షణం కనుక సులభంగా శివుని మోహింపజేయగలిగాడు. ఎందుకంటే యా ఉమా సా స్వయం విష్ణువు కాబట్టి. కనుక అమ్మవారిని శంభుమోహిని అన్నారు. మరొక అర్థంలో శివుని యొక్క మోహిని శక్తియే శంభుమోహిని. వైష్ణవ మాయ అన్నట్టు అని అన్నట్లుగానే పద్మపురాణంలో మమ సాంభవి మాయ అని ఒక మాట ఉన్నది. ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు కనుక వైష్ణవి మాయ అన్న శాంభవి మాయ అన్న ఒక్కటే. శంభుని యొక్క మాయాశక్తి శంభుమోహిని, ప్రపంచాన్ని మోహింపచేసే ఈశ్వరుని మాయాశక్తి అన్నమాట. ఇక ధరాధర సుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని. ఇక్కడ ధకారం అనే మంత్రం ఇందులో కనిపిస్తుంది. కొన్ని వ్యాఖ్యానాలలో ధర ధరసుత అని రెండు నామాలుగా చేశారు. ధర అంటే భూదేవి, ధరసుత అంటే భూదేవి యొక్క పుత్రిక అంటే సీతాదేవి. లలిత వేరు, సీతాదేవి వేరు కాదు. ఈ భావం బాగానే ఉన్నా ధరాధరసుత అనే నామమే గ్రాహ్యమని మన గురువు గారు చెప్పారు. ధరాధరం అంటే పర్వతము, కనుక ధరాధరసుత అంటే పర్వత పుత్రిక పార్వతీదేవి. ఇక ధన్య, ధన్య అనబడే దేవతా మంత్ర రహస్యం ఇందులో ఉంది, ఈ నామంలో ఉంది. ధన్యుడు అంటే ధనము కలిగినవాడు. ధన్యతనిచ్చినది ధనము. ఏది పొందాలో, ఏది పొందితే అది ధన్యత. పొందడానికి పనికొచ్చేదేదో అది ధనం. అమ్మవారు ఎప్పుడూ ధన్యురాలే. అమ్మవారు కొత్తగా పొందవలసింది ఏమీ లేదు, ఆమె దగ్గర లేనిది లేదు. ధన్యత పొందవలసింది మనం. మనం పొందవలసింది ఆత్మవస్తువైన ఆ పరమాత్మను. ధన్య అయిన ఆ తల్లిని ఎవరు ఉపాసిస్తారో వారు ధన్యులవుతారు. ధన్య అంటే పరిపూర్ణులు అని, పరిపూర్ణురాలు అని మరొక అర్థం ఉంది. ఆకలేసినప్పుడు అన్నం దొరికితే అదే ధన్యత. ధనికుడైనప్పటికీ వర్షంలో తడిచినప్పుడు కావలసినవి పొడి బట్టలు. ఆ సమయంలో వాడికి పొడి బట్టలు దొరికితే అది ధన్యత వాడికి. ధనం పోగు చేసుకోవడం ఒక్కటే ధన్యత కాదు, అవసరానికి లభించడమే ధన్యత. మరణకాలంలో ఏది చింతన చేస్తామో అదే ధన్యత. అంత్యకాలమునందు కూడా నన్ను తలంచిన వారు ధన్యులవుతారని భగవంతుడు అన్నాడు గీతలో. కర్మానుసారంగా నాలుగు రకాల చింతనలు వస్తాయని మన గురువు గారు చెప్పారు. మొదటిది అర్థ చింతన. ఇది వస్తువుల విషయం మీద చింతన, అంటే ఆస్తులు, ధనం, సంపద, ప్రేమాభిమానాలు మొదలైన వాటి మీద చింతన. రెండవది రౌద్ర చింతన, చాలా బాధాకరమైన అంశాలను రౌద్ర చింతన.
చాలా బాధాకరమైన అంశాలను చింతన చేయడం. మరణ సమయంలో ఇలా ఆర్త చింతన రౌద్ర చింతనలకి ఫలితం తిరిగి జన్మలే, అంటే వెన్నుముక అడ్డంగా ఉన్న జన్మలు తీసుకోవడం అనమాట. మూడవ చింతన పేరు ధన్య చింతన. బ్రతుకంతా ఎవరిని ఉపాసిస్తున్నామో వారిని ఆరాధన ఎవరిని ఆరాధన చేస్తున్నామో ఆ దేవత స్మరణలోకి వస్తే ఆ చింతన పేరు ధన్య చింత. కనుక ధన్య అంటే తన భక్తుడిని మరణ సమయంలో తనని గుర్తు చేసేలా చేస్తుంది ఆ తండ్రికి. నాలుగవ చింతన పేరు శుక్లచింతన. మరణ సమయంలో దేవతాభావం కానీ దేహభావం కానీ ఏదీ ఉండదు. సర్వ వ్యాపకమైన అఖండమైన ఆ బ్రహ్మ భావనతో తాదాత్మ్యం చెందడమే ఆ చింతన. అది జీవన్ముక్తి స్థితి. ధర్మిణి అంటే అన్ని ధర్మముల యొక్క సమిష్టి రూపము. బ్రతుకులో ధర్మ సంస్కారం లేని వాడికి ధన్యత రాదు. రెండవ అర్థం చూస్తే ప్రపంచంలో ప్రతిదానికి దాని ధర్మం దానికి ఉంటుంది. అగ్నికి మండటం ధర్మం, వాయువుకి వేచడం ధర్మం, సూర్యుడికి ప్రకాశించడం ధర్మం, మన కంటికి చూడడం ధర్మం, చెవికి వినడం ధర్మం. ఈ ధర్మం అన్ని ఎవరు పెట్టారు? ఉన్నది వాడుకుంటున్నాం మనం అంతే. కానీ ఈ ధర్మాలను పెట్టి లోకాలను నడిపే ఆ తల్లి ధర్మిణి అన్నమాట, ధర్మవర్ధిని. ధర్మం పెట్టడమే కాదు, వర్ధిల్ల చేస్తుంది ఆ తల్లి. సూర్యుడికి వెలగడం ధర్మం. ఈ కల్పాంతం వరకు సూర్యుడు వెలగాలంటే సూర్యునిలో వెలగడం అనే ధర్మం ఎప్పటికప్పుడు వృద్ధి చెందాలి. అలా ధర్మాన్ని వృద్ధి చేయించగలిగే తల్లి కనుక ఆ తల్లిని ధర్మవర్ధిని అన్నారు. లోకంలో లుప్తమైపోతున్నది ధర్మం. ఈ ధర్మ సంస్థాపన కోసం ఈ తల్లి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, విష్ణు రూపంగాను మరియు భండాసుర సంహారిణిగాను. ఇలా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా గీతలో శ్రీకృష్ణుడు. కనుక ధన్య అయిన ఆ తల్లికి నమస్కరించుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలండి బాలు గారు. ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి ఈ మురళిలో స్పీకర్స్ అయిపోయిన తర్వాత, అందరు మాట్లాడిన తర్వాత ఇద్దరు మహాత్ములు వస్తారు మన మురళికి. అందుకే అందరూ చివరిదాకా ఉండి దయచేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నానండి. పరమాత్మ రూపము దర్శించాలంటే శక్తి వల్ల మాత్రమే దర్శించగలం. అమ్మ శివశక్తైక రూపిణి. మన్మధుడు సర్వదేవతల ఆశీస్సులతో శివశక్తులను కలిపి చూడాలనుకున్నాడు. పరతత్వాన్ని చూడాలనుకున్న వాడికి ముందు దేహభ్రాంతి నశించాలి. కనుకనే శివుడు దేహాన్ని దగ్ధం చేశాడు. దేహభ్రాంతి నశించిన వాడిలోని జన్మవాసనలు ఆగామి కర్మలు బండాసురునిగా రూపుదాల్చాయి. అందుకే అమ్మ లలిత త్రిపుర సుందరి అయి వాటి నశింపచేసింది. మన్మధుని పంచతన్మాత్రలను తాను ఆధీనంలోకి తెచ్చుకుంది. దేహముగా ఉన్న మన్మధునికి ఆత్మసాక్షాత్కారం కలిగించి అనంతతత్వాన్ని అందించింది. రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపించడం అంటే నిరంతర సచ్చిదానంద స్థితిలో ఉంచగలిగింది. మన గురుదేవులు అందించిన శ్రీమద్భాగవతం విన్న తర్వాత మనలోని దేవతలనే ఇంద్రియాలకు ముక్తికాంక్ష కలిగింది. మనలో పరమాత్మగా కొలువైన శివశక్తైక రూపాన్ని దర్శించాలనే తపన మొదలైంది. దేహభ్రాంతిని వదిలించి అజ్ఞానం తొలగించడానికి ఆ పరతత్వము లలితా సహస్రనామంగా కదలి వచ్చింది. శ్రీవిద్యా స్వరూపమై బ్రహ్మ విద్యను అందించి మనలోని భండాసుని సంహరించి ఆ జగన్మాత తప్పక మనల్ని అజ్ఞానం నుండి ముక్తిని కలిగించి ఆ పరబ్రహ్మంగా నిలుపుతుంది. ఇప్పుడు మధు గారు మరికొన్ని అమ్మనామాలను వివరిస్తారు.
దివ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం కాంచీశ్వరి రుచిరచిత్ కలయా సుదీప్తం దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం. లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఇవి అమ్మవారి సంపూర్ణ తత్వం తెలిపే నామములు. లోకాతీత లోకాన్ అతీత్య లలితే లలితాతేన సోచ్యతే. లోకాలలో ఎక్కడా లేని అతీతమైన లావణ్యం అమ్మవారు. లోకాలు లోకస్తులు లోకేశులు అందరికీ చైతన్యమిస్తూ ఆయా వికారాలు అంటని చైతన్య రూపిణి. దీన్నే భాగవతకారుడు లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన లోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వడే కాకృతి వెలుగు అట్టి వాడిని నుతింటుంది అంటాడు. గుణాతీత త్రిగుణములు ఆవిడ ఉంటేనే పనిచేస్తాయి, కానీ ఆవిడికి ఏది అంటదు. వేయేటికి లోక గుణ రూప నామ ఇంద్రియ ఉపాధి మొత్తం అన్నింటికీ అతీతురాలు కావునే సర్వాతీత. ఆ అతీత స్థితికి జీవుడు చేరితే అన్నీ శమించిపోయే తురియ స్థితి అదే శమాత్మిక. అమ్మవారు తురియ రూపిణి. లోకాతీత మరో కోణం. అన్ని లోకములకు ఆవల ఉంటూ సృష్టి స్థితి లయాది వికారాలు లేని మణిద్వీపంలో ఉండే తల్లి కనుక మణిద్వీపవాసిని అని. శ్రీచక్రపరంగా చూస్తే విశ్వమే శ్రీచక్రం. ఎనిమిది ఆవరణలు లోకాలైతే అన్నింటికీ మూలమైన బిందువులో ఉన్న తత్వమే లోకాతీత. అక్కడున్న శ్రీ మహాత్రిపుర సుందరియే లోకాతీత. త్రిగుణములు మూడు, త్రికోణములు మూడు, త్రికోణ చక్రములన్నింటికీ ఆవల ఉంది కనుక గుణాతీత. ఒక త్రికోణాలైనా అష్టదశ షోడశ దళ చక్రాలన్నింటికి కూడా ఆవల ఉంది కనుక సర్వాతీత. అదే శమాత్మిక బిందుస్థానం. నిర్గుణ నిరాకార నిరంజన నిర్మల తత్వమే శమాత్మిక. శమం అనగా ఉపశమం, అదే శాంతం. సర్వ వికారాలు దుఃఖాలు అన్ని శమించిపోయిన స్థితి, రెండవది లేని స్థితి. అందుకే అద్వైతం, అదే శివం. ప్రమహసిపతే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. ఎవడో యోగి మాత్రమే ఆ తురియ స్థితిని పొందగలడు. నేను అనేది కూడా లయమయ్యే స్థితి. అంటే అమ్మవారు ఎవరు? యోగి మోక్షస్థితిలో ఉండే సచ్చిదానంద పరతత్వం. ఆ ఆనందమే సత్యం, శివం, సుందరం. శివ అనే నామం. అందుకే అమ్మవారి ప్రత్యేకమైన రహస్యనామం. లయించడమే శమం. లయం అంటే ఏంటి? నాశనమా? కాదు. కెరటాలు అనేకం, సముద్రం ఏకం. కెరటం అన్న భావం సముద్రంలో లయించినట్లు ఇంద్రియాలు, ఆలోచనలు, ఉపాధులు అన్ని ఒక్క చైతన్యంలో ఉన్నాయి అనే జ్ఞానమే లయం, అదే శమం. ఆ స్థితి రమణులకి, పరమహంసకి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ఉంటుంది. ఇది శమాత్మిక తత్వం. అటువంటి శమాత్మిక నిర్గుణ నిరాకార స్థితిని ఉపాసకుడు సగుణ సాకారంగా ధ్యానించడం కోసమే వసన్యాది దేవతలు అంటారు, బంధూక కుసుమ ప్రఖ్య. మంకెన పువ్వులా ఎర్రగా ఉన్నది అనేది స్థూలార్థం. శ్రీచక్రపరంగా త్రికోణ ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క రంగు చెప్తారు. త్రికోణ చక్రం మంకెనపు రంగులో ఉంటుంది. బిందువు దాని మధ్యలో ఉన్నందున బంధూక కుసుమ ప్రఖ్య అన్నారు. ఇక బాలకృష్ణునికి, కృష్ణ పరమాత్మకి, పరమాత్మకి భేదం లేనట్లు లలితమ్మకి, బాలమ్మకి భేదం లేదు. ఈ తల్లి ఎలా ఉంటుందంటే, అరుణ కిరణ జాలై రంచితాశావకాశ వితృత జపపటీకా పుస్తక భీతిహస్త ఇతరకర వరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. ఇక్కడ గురుగారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని స్మరించారు. వారి జీవితంలోని ముఖ్య ఘట్టాలని చెప్పారు మనకి. ఈ తల్లి బాల అమ్మవారు మంత్రజపం చేసిన వారి ఇంట్లో ఒంట్లో కూడా తిరుగుతుందంటారు గురువుగారు. చిన్నపిల్లలు ఏ ప్రయోజనం లేదని తెలిసే ఆటలాడటం ఎలాంటిదో, ఈ అమ్మవారు లోకం అనే ఆట ఆడుతూ ఉంటుంది. తనకి ప్రయోజనమా? లేదు, లీల మాత్రమే. లోకవత్ లీలా కైవల్యం అన్నట్లుగా. అందుకే లీలా వినోదిని. బాల అనగా మరొక అర్థం జ్ఞాని. జ్ఞానులు లోకాన్ని లీలగానే చూస్తారు కదా. జీవన్ ముక్తులలో ఉండే చైతన్యమే బాల. బాల షడాక్షరి మంత్రం. దీని భావం మహావాక్యం. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి. సుఖ దుఃఖాలు కలిగితే లీలగా చూసే స్థితిని ఇచ్చే తల్లి. అలా చూస్తే మనని ఏది బాధించదు కదా. ఇంకొక భావం ఆరాధన చేసే ఉపాసకుడు అనుకుంటాడు, బాలభావానుసారేణ మమ దేహం విచేష్టితం మాతృవాత్సల్యైన సదృశం త్వయాదేవి విధీయతాం. బొమ్మ పెట్టి దానికి నైవేద్యం, పువ్వులు, అన్ని బొమ్మలాటలా చేస్తున్నారే అంటే, అవునండి, చిన్నపిల్లల ఆటలు తల్లికి తెలుసు కనుక తల్లి దగ్గర చిన్నపిల్లలా ఆడుకుంటున్నాను అంటాడు ఉపాసకుడు. బలం అనగా రూపం, ప్రాణం అని కూడా అర్థం. అది ఇచ్చే శక్తియే బాల. ప్రపంచం మొత్తాన్ని డిజైన్ చేసినది అమ్మవారే కదా. శ్రీ బాలాయే నమః. ఈ తల్లి ప్రపంచంతో ఎలా ఆటలాడుతుందో తెలుసా? భువన భవనమున రవిచంద్రులని దివ్యలు వెలిగించే తొలి తల్లి, గ్రహముల రంగుల రాట్నము త్రిప్పుచు ఆటలాడు హేలాలీలాకరి బాల త్రిపుర సుందరి లీలామయి చిద్భావ మంజరి బాల త్రిపుర సుందరి అంటారు మన గురువుగారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.
చాలా చక్కగా చెప్పారు మధు గారు. మనలో దోషాలు పోతే గాని చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి అయితే గాని పరమాత్మను పొందలేదు. దోషాలు పోవడానికి నిన్నే ఆశ్రయిస్తానమ్మా, నీవు తప్ప నాకు దిక్కు ఎవరు? నీవే కావాలి, నీవే శుద్ధి చేసుకుని నాలో కొలువై ఉండు. ఆరోగ్యవంతునికి వైద్యునితో పని లేదు కదమ్మా. భవరోగంలో ఉన్నాను, నీవే నన్ను సరిచేయి తల్లి అని వేడుకుందాము. వెలుగులోనికి దీపం ఎందుకు అమ్మా? అజ్ఞానాంధకారంలో ఉన్నాను, నీవే అఖండ జ్యోతివి, కదిలిరా అమ్మా. ఇలా అమ్మ ఆరాధన జరిగితే అమ్మ దోషాలు పోగొడుతుంది. దోషాలు పోయిన తర్వాత ఇక ఉన్నది అమ్మయే. నడకలు తెలియని పిల్లవాడికి అమ్మ కావాలని ఏడుపు తప్ప ఏమీ తెలియని పిల్లవాడికి నీవే నా దగ్గరికి రా అని తల్లి అనలేదు కదా. ఆ కన్న తల్లి దయతో ఓనిగి పిల్లవాడిని ఎత్తుకుని తన దగ్గరకు చేర్చుకున్నట్లే ఏమీ తెలియని మన జీవితాల్లోనికి వెళ్తా సహస్రనామ రూపంలో ఆ జగన్మాత మనల్ని ఎత్తుకోవడానికే వచ్చింది. రాజేశ్వరి గారు మరికొన్ని అమ్మనామాలను వివరిస్తారు. రాజేశ్వరి గారు.
శ్రీ గురుభ్యో నమః. సుమంగళి సుఖకరి శుభేశార్జ సువాసిని. ఇందులో సువాసిని మంత్రం, ఇది మొత్తం అంతా సువాసిని మంత్రమే చెప్పబడుతోంది. ఇదే సౌమంగళ్య మంత్రం అని కూడా అంటారు. అమంగళాలను పోగొట్టుకోవాలంటే సుమంగళిని పూజ చేసుకోవాలి. గొప్పదాని చేయడం, అప్రశస్తమైన దాన్ని విడిచిపెట్టడమే. ప్రశస్తమైన దాన్ని చేయడం, అప్రశస్తమైన దాన్ని విడిచిపెట్టడమే మంగళం. అమంగళాలు తొలగించి మంగళాలు ఇచ్చే శక్తే సుమంగళి. మనలో ఉన్న జ్ఞానానికి, భక్తికి, మోక్షానికి ఆటంకం కలిగించేవే అమంగళాలు. మన బుద్ధిలో ధర్మం ఉండేలాగా, మనం ధర్మంగా జీవించేలాగా ఉండాలని మనం అప్పుడు అమ్మవారిని ప్రార్థించాలి. సుఖకరి, సుఖముని ఇచ్చే తల్లి, మంగళ స్వరూపమైన తల్లి తన భక్తులకు ఏదానందమో అది ఇస్తుంది. సుమంగళికి అనువైనటువంటి వేషమే శుభాషాఢ్య. అంటే అమ్మవారికి గాజులు, కుంకుమ, మట్టెలు, మంగళసూత్రములు, పసుపు కుంకుమలు, పాపిట్లో సింధూరం, నుదుటి బొట్టు, మెడలో మంగళసూత్రాలు, ఇవన్నీ ధరించిన అమ్మ సుమంగళి స్వరూపం. అందుకే మనం సువాసిని పూజ చేస్తాము, సుమంగళి పూజ చేస్తాము అమ్మవారికి. దశ విద్య మహా, అలాగే మహాదశ విద్యల్లో కూడా, దశమహా విద్యల్లో కూడా దుమావతీదేవి అవతారాన్ని మనము సుమంగళికి పూర్వ సువాసిని కి దానికి ఉదాహరణగా దుమావతీదేవిని మనకి ప్రస్తావన చేశారు. అలాగే భారతీయ స్త్రీలందరూ పతివ్రతలుగా, సువాసినలుగా, గౌరీదేవులుగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్య సువాసనలుగా అని గురువుగారు ఆశీర్వదించారు. సువాసన ఇచ్చిన ప్రీత అంటే అమ్మవారు సువాసనలను అందరి చేత పూజింపబడేటువంటి తల్లి అని. అలాగే అమ్మవారిని సూర్యమండలంలోనూ, అగ్నిహోత్రంలోనూ, యంత్రాల్లోనూ, స్త్రీలు ఎందు, శ్రోత్రియుడైనటువంటి ఉపరులనందు కూడా ఆలంబనగా పూజించాలి అని చెప్పారు. శోభన సిద్ధమానస అంటే ఆవిడ శుభస్వరూపిణి, సౌందర్య రూపిణి, ధ్యానమైన, ధ్యానానికి యోగ్యమైన మూర్తి ఆవిడ. అలాగే శుద్ధమైన మనసు కలది, రాగదోషాదిరహితమై శుద్ధం. ఏ మనసు అయితే రాగద్వేషాలకి దూరంగా ఉంటుందో, దోషాలు అంటకుండా ఉంటుందో, అటువంటి బుద్ధితో అమ్మవారిని పూజించాలి అని. బిందు తర్పణ సంతుష్ట, బిందువునందు తర్పణ చేస్తే పీచు చెందేది. శ్రీచక్రంలోనూ బిందు తర్పణ సంతుష్ట అని వేసేది బిందు తర్పణ అని చెప్పారు. అలాగే అత్యంత సూక్ష్మమైనటువంటి జ్ఞానమే బిందువు అని చెప్పారు. బిందువు అంటే జీవన్ముక్తులను మనము బిందువులు అని పిలుస్తాము, వాళ్ళనే జ్ఞానులు అంటారు. ఆ జ్ఞానులను కూడా, ఆ జ్ఞానులు అయినటువంటి విప్రులను పూజిస్తే అమ్మవారు తృప్తి చెందుతారు. మన తర్వాత మనం అమ్మవారిని పూజించి బిందువు అంటే సూక్ష్మ జ్ఞానం కూడా, ఆ సూక్ష్మ జ్ఞానాన్ని మనం పొందగలగాలి. అమ్మవారి పాద పద్మాలను పూజించడం ద్వారా మనం అలాంటి సూక్ష్మ జ్ఞానాన్ని పొందితే మన జ్ఞానాన్ని చూసి సంతోషించే తల్లి. పూర్వజ త్రిపురాంబిక, సృష్టికి పూర్వమే ఉంది ఆ అమ్మవారు. ఆవిడ అమృతానికి కేంద్రం, అమృతానికి కేంద్రమై ఆధారమై ఉంది. ఆవిడే పరబ్రహ్మ తత్వం. అమ్మవారిని మనం, అమ్మవారిని మనం ధ్యానం చేసుకుంటూ మనం తృప్తి పొందుతున్నప్పుడు ఆవిడ ఆనందం పొందుతుంది. అప్పుడు కూడా మనం బిందు తర్పణ సంతుష్ట అని అనుకోవాలి అని చెప్పారు. మహావజ్రేశ్వరి మహాభగవాన్ని, మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగవాన్ని అనేటువంటి ముగ్గురు అమ్మలకి మూలంగా ఉన్నటువంటి బిందువుగా ఉన్న అమ్మవారు ఈ త్రిపురాంబ. అలాగే త్రైలక్ష్మి మోహన చక్రంలో త్రిపుర అనే నామంతో కూడా అమ్మవారు ఉంది. బిందు తర్వాత ఉన్న అమ్మవారి పేరు త్రిపురాంబిక అని చెప్పారు. ఆ త్రికోణ చక్రంలో ఉండేటువంటి తల్లియుడ, అలాగే శ్రీచక్రంలో త్రిపురులు అనేటువంటి శక్తులు, అమ్మ 9 మంది శక్తులకు అమ్మగా ఉన్న తల్లి, త్రిపురులు అయినటువంటి జీవులు అయినటువంటి మనకి అమ్మగా ఉంది కాబట్టి కూడా అమ్మ త్రిపురాంబ అని చెప్పారు. దశముద్ర సమారధ్య త్రిపుర శ్రీ వశంకరి, దశముద్రలతోనూ అమ్మ అని ఆరాధించవచ్చని, ఈ ముద్రలు గురుముఖతగా నేర్చుకుని మాత్రమే అమ్మలోని ప్రదర్శించాలని, ఏ మనకి 2 చేతులు కలిపి చేస్తే దాన్ని నమస్కార ముద్ర, అంజలి ముద్ర అంటారని, అలా చేసుకోవచ్చునని చెప్పారు. ఈ శ్రీచక్రంలో 10 రకాల ముద్రలు చేస్తారు. వాటి పేర్లు చెప్తూ అవి అన్నింటికన్నా ముఖ్యమైన ముద్రలు, అన్ని గురువుగారుల ద్వారానే గురువుల ద్వారానే నేర్చుకోవాలని చెప్పారు. ఏది లేకపోయినా రెండు చేతులతోనే కలిసి మనం చేస్తాం కాబట్టి ముద్రలు ఎప్పుడు అవి శివశక్తులకి అంటే ఎడమ కుడి రెండు చేతులు కలిపినప్పుడు శివశక్తి కలిపి ఉన్నటువంటి శివశక్తాత్మకంగా మేళవించి చూపించి పూజించడమే దశముద్రల యొక్క స్వరూపం అని. ఐదు వేళ్ళు మన రెండు చేతుల్లో ఉన్నటువంటి ఐదు వేళ్ళు కలిస్తే దశముద్ర అని, ఆ నమస్కారాన్ని చేస్తే అమ్మ సంతోషిస్తుందని చెప్పారు. త్రిపుర శ్రీహి వసంకరి అన్నప్పుడు త్రిపుర శ్రీహి అని వసంకరి అని రెండుగా విజయం చేసుకుని చదువుకోవాలి అని చెప్పారు. అక్కడ సర్వార్థ సాధ చక్రం దగ్గర ఉన్న తల్లి అమ్మవారు. అయితే వసంకరి అంటే నిగ్రహశక్తి ఇచ్చే దేవత, సృష్టినంతటిని తన ఆధీనంలో పెట్టుకున్న తల్లి, లోకాలన్నింటినీ తన వసంలో పెట్టుకున్న తల్లి కాబట్టి ఆవిడ వసంకరి అని. అలాగే మన యొక్క ఇంద్రియాలను మనం దిద్దలో పెట్టుకుని అదుపులో పెట్టుకుని మనం అమ్మవారి వైపు తిరగడమే మనం ఇంద్రియాలని వసం చేసుకోవడం అని కూడా చెప్పారు. మూడు రకాలుగా చెప్పాలి అంటే త్రిపుర అంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉండేటువంటి మూడు రకాల చైతన్య స్వరూపాల్లో ఉండేటువంటి అమ్మ, సర్వ జగత్తుని తన అధీనంలో ఉంచుకున్న తల్లి కాబట్టి అమ్మవారు త్రిపుర శ్రీ వసంకరి అని చెప్పి చెప్పారు. శ్రీ గురుభ్యో నమః.
ధన్యవాదాలండి రాజేశ్వరి గారు. మాయ చాలా భయంకరం, జన్మ జన్మలుగా తగిలెద బహులంపటముల, తగిలెద బహుబంధముల, తగలను మోక్షపు మార్గముల తలుపుల ఎంతైనా, అన్ని దోషాలు నావే, అజ్ఞానము కొండలా పరగడానికి జన్మలు పట్టింది, తొలగించడానికి నీకు ఒక్క క్షణం చాలు కదమ్మా. కొన్ని ఏళ్లుగా ఉన్న చీకటి గుయ్యారంలోనికి వెలుగు రావడానికి క్షణం పట్టదు కదమ్మా. నీ ఆశ్రయం జీవితాన వెలుగులాంటిది తల్లి, అగ్నిగుండం దగ్గరికి వెళితే వేడిని ఇస్తుంది, అది దాని స్వభావం. మంచి దగ్గరికి వెళితే చల్లదనాన్నే ఇస్తుంది, అది దాని స్వభావం. పరతత్వమా, తలపై అమృతమును ధరించి అద్వైతాన్ని స్వభావంగా కలిగిన నిన్ను ఆశ్రయిస్తే మాకు ద్వంద్వముల నుండి ముక్తిని కలిగించి అద్వైతాన్నే ఇస్తావు, ఎందుకంటే అది నీ స్వభావం కనుక. నమే భక్త ప్రణశ్యతి, ఇది నీ ప్రతిజ్ఞ అమ్మ, నీ భక్తుడు ఎప్పుడూ నశించడు. నీ ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకునే బ్రతుకుతున్నాను, నిన్నే పట్టుకుని ఉన్నాను. వాహిమాన్ తల్లి. ఇప్పుడు సుప్రియా గారు జ్ఞానముద్ర నామం నుండి మరికొన్ని అమ్మనామాలను వివరిస్తారు.
జ్ఞానముద్ర గురించి గురుగారు చక్కగా చెప్పారు. అమ్మవారు జ్ఞానముద్ర రూపిణి. జ్ఞానముద్రని చిన్ముద్ర, భూతముద్ర, వాక్యముద్ర, బ్రహ్మముద్ర అని కూడా అంటారు. దక్షిణామూర్తి స్తోత్రం ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనంద రూపం దక్షిణామూర్తి చూపించిన ముద్ర. గురుగారు ఈ ముద్ర గురించి ఎన్నో స్తోత్రాలు చెప్పారు. అందులో జ్ఞానముద్రిని అంకుష్ట తర్జనీయ యోగం అని కూడా చెప్పారు. అంకుష్ట తర్జనీయం అంటే జీవ బ్రహ్మైక్యం చెప్తున్నారు. బ్రహ్మం గురించి చెప్పేటప్పుడు ఐదు అంశాలు చెప్తారు. అవి అస్థి, పాతి, ప్రియా, రూపం, నామం. రూపం నామం జగత్తుకు సంబంధించినవి. మిగతా మూడు అస్థి, పాతి, ప్రియ అనేది సచ్చిత్ ఆనందంగా చెప్తారు. అంటే నామం రూపం ఉపసంహారం చేసుకుంటే ఈ జగత్తులో సచ్చిదానందం ఒక్కటే ఉంటుంది. ఇంకో అర్థం గురుగారు చెప్పారు, ఒకటి జీవుని, ఇంకొకటి బ్రహ్మని తెలియజేస్తుంది. మిగతా అవి మూడు ప్రపంచాలుగా తెలియజేస్తాయి. అవి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, లేకపోతే సత్వ రజస్తమో గుణాలు. జీవుని బ్రహ్మంని ఐక్యం చేసే ముద్ర, పూర్ణత్వం ఇదే. దీనివల్ల బ్రహ్మవాదులకు అజ్ఞానం పోయింది. శృంగేరి శారదాదేవి దక్షిణామూర్తి స్త్రీ రూపం అని కూడా చెప్పారు. జ్ఞానముద్ర ఆనంద ప్రదాయము. తర్వాత నామం జ్ఞానగమ్య. గమ్యంతోనే మోక్షం లభిస్తుంది, చాలా కష్టపడాలి. కూర్మ పురాణం ఈశ్వరుడు ఇలా అంటారు, నా యొక్క చిన్మయమైన రూపం జ్ఞానంతోనే పొందగలుగుతారు. తర్వాత జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. జ్ఞానజ్ఞేయాలు అమ్మవారి స్వరూపం. అమ్మవారిని తెలుసుకోవాలంటే అమ్మ ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఉదాహరణం సూర్యుని ప్రకాశం. ప్రకాశం తెలియాలంటే సూర్యుని ద్వారానే తెలుస్తుంది. తెలుసుకునే జ్ఞానం అమ్మనే తెలియబడే బ్రహ్మం కూడా ఆవిడే. యోని ముద్ర శ్రీ విద్య ఉపాసులకు ఇది తొమ్మిదవ ముద్ర. పరమ ముద్ర బిందువు దగ్గర నమస్కరిస్తారు. దీనిని మహాయోని ముద్ర, బ్రహ్మముద్ర, నమస్కార ముద్ర అని కూడా అంటారు. యోనిని కారణం అంటారు. సర్వ జగత్తుకు కారణమైన తల్లి. యోని ముద్ర అంటే త్రికోణ ముద్ర కూడా అంటారు. త్రికోణంలో బిందువు ఉంటుంది. పరబ్రహ్మ శక్తి ప్రపంచంలో మూడుగా వ్యాపించి ఉంది, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి. ఈ మూడు కలిపితే త్రికోణం అయ్యింది, అందులో బిందువు ఉంటుంది. నిత్యాస్థాన క్రియ అమ్మవారే కనుక ఉపాసనలో త్రికోణ భావం వస్తుంది. త్రికండేశి త్రికండములకు ఈశ్వరి. త్రికండములు అనగా మూడు భాగములు. మంత్రంలో వాగ్భాకూటం, కామరాజకూటం, శక్తికూటం అంటారు. శ్రీచక్రంలో కూడా మూడు భాగాలు ఉంటాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిది ఆవరణలుగా చెప్పిన మూడు మండలం ఉన్నాయి. అవి అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం అన్నిటికీ నాయకురాలు కాబట్టి త్రికండేశి. ఇది పదవ ముద్రగా కూడా చెప్తారు. దీనిని సర్వత్రికంట ముద్ర. త్రిగుణాంబ త్రిగుణములకు అంబ. జగత్తు అంటే మూడు గుణాలతో ఉంటాయి. త్రిగుణములు ఆవిర్భవించక ముందే ఉన్న అమ్మ కాబట్టి త్రిగుణాంబిక. అందుకే ఆమె ఆదిశక్తి అంటారు. త్రిగుణాత్మకమైన జగత్తుకు ఆమె తల్లి. జగత్తులో మూడు గుణములే ఉంటాయి కాబట్టి ఆ గుణాలకు తల్లి త్రిగుణాంబ. త్రికోణగ త్రికోణంలో ఉన్నది అని చెప్తారు. బిందువు త్రికోణ మధ్యంలో ఉన్నది. అన్ని త్రికోణంలో బిందువు ఉంటాయి. అవి అన్ని అమ్మ రూపమే. ఓం శ్రీ మాత్రే నమః.
ధన్యవాదాలు సుప్రియ గారు. ఆ జగన్మాత గురుమూర్తి ఆవిడే అసలు గురువు. మరి మన గురుదేవులు మనల్ని అనుగ్రహించడానికి కోసమే అని అమ్మ ఈ రూపంలో వచ్చింది. గురువులో కనిపిస్తున్నది అంతా అమ్మ యొక్క కారుణ్యమే. ఘటము, కలశము, కుంభము అని మూడు పేర్లు కుండకే చెప్పినట్లు ఒక్క అమ్మయే మంత్రము, దేవత, గురువుగా ఉన్నది. జగన్మాత యొక్క బ్రహ్మ విద్య ఎవరి ముఖము నుండి లభించినదో అతడే పరబ్రహ్మ రూపం, అతడే గురువు. ప్రకటించి కనపడేదే గురువు యొక్క తత్వము. ఆ లలితమ్మ గురువుగా ఎవరిని చూడాలని అనుకుందో, ఆ లలితమ్మ గురువుగా ఎవరిని చూడాలో కూడా తెలియజేసింది. గురువు పరంపర కలిగి ఉంటారు. ఆ పరంపర ఋషులు అందించిన విజ్ఞానాన్ని మనదాకా అందిస్తారు. యంత్ర, మంత్ర, తంత్ర సాధనములను సాకల్యముగా తెలిసిన వారు స్వార్థ అహంకార రహితులు. తామిచ్చా విగ్రహం దేవీం గురురూపాం విభావయే. అమ్మవారు తాను తన ఇచ్చతో గురురూపం ధరించి వచ్చింది. అందుకే గురువుని ఎల్లవేళలా అమ్మవారికి అభిన్నముగా చూడాలి. అనేక కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే ఆ పరమేశ్వరునిపై భక్తి కలుగుతుంది. అనేక కోట్ల జన్మల పుణ్యం వల్ల మాత్రం అమ్మ దొరకదు, అమ్మ విజ్ఞానము దొరకదు, అమ్మ గతి దొరకదు. ఎవరిది చివరి జన్మనో వారికే త్రివిద్య. ఎవరికి అది చివరి జన్మనో వారే అమ్మను తెలుసుకోగలరు, ఆరాధించగలరు, చివరికి ఐక్యమూ కాగలరు. కోటి జన్మార్జితాయి పుణ్యై శివభక్త ప్రజాయతే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఇప్పుడు వాసు గారు అనఘాద్భుత చారిత్ర నామం నుండి మరికొన్ని అమ్మనామాల్ని వివరిస్తారు.
హరి ఓం శ్రీమాత్రే నమః. అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. అనఘ అంటే దోషరహితము, అఘ అంటే పాపము దోషము. అనఘ అంటే ఏ పాపము లేనిది. శుద్ధం అపాపవిద్ధం అపవిత అపహిత పాప్మా ఉపనిషత్తు వాక్యాలు. ఉపనిషత్తుల చేత ఉద్ఘోషింపబడిన పరతత్వమే అనఘ, శుద్ధమైన తత్వము అని చెప్పడం దీని యొక్క భావం. అద్భుత చారిత్ర, అనఘ అయిన తల్లి మనకు అఘనాశనం కల్పించడం కొరకు స్మరణ మాత్రం చేతనే, శ్రవణ మాత్రం చేతనే పాపం పోగొట్టుకొని చిత్తం శుద్ధి చేసుకొని జ్ఞానం గ్రహించడం కోసం అమ్మవారు దివ్యమైన చరిత్రలను వ్యక్తం చేశారు. ఒక నామముగా, రూపంగా వ్యక్తమయ్యారు. ఆ నామ రూప లీలలనే చరిత్ర అంటారు. ఆ చరిత్రలు అద్భుతములు. అద్భుతములు అంటే ఆవాంగ్మ గోచరములు. మనసుతో మాటతో ఇలా ఉంటుంది అని వర్ణించలేము. అంత మహిమ దానిలో అద్భుతం. తత్వము అద్భుతమే. అద్భుతమైన ఈ విశ్వ చరిత్ర నిర్వహిస్తున్న తల్లి కనుక అద్భుత చరిత్ర. వాంఛితార్థ ప్రదాయిని, ఎవరైతే అమ్మ ఆవిష్కరించిన అద్భుత చరిత్రను మననము, స్మరణము, ధ్యానము చేస్తున్నారో వాళ్ళు ఏవి కోరుకుంటే అది ఇస్తుంది. అందుకే వాంఛితార్థ ప్రదాయిని. చతుర్వర్గాయ చండికాం, నాలుగు కావాలంటే అమ్మని ఆశ్రయించు అని చెప్తున్న శాస్త్రవాక్యం. వాంఛితార్థ లో అర్థము అంటే ధర్మ కామ మోక్షాలలో ఒకటి కాదు. ధర్మార్థ కామ మోక్షాలను కలుపుకొని పురుష అర్థం అంటాం కనుక పురుషార్థాలు ఏదైనా అనుగ్రహించే తల్లి కనుక వాంఛితార్థ ప్రదాయిని. అభ్యాసాతిశయ జ్ఞాత, సాధనాపరమైన నామంలో అన్నిటికైనా ముఖ్యమైన నామం అది ఇది అని గురువు గారు చెప్పారు. అభ్యాస అతిశయ జ్ఞాత, అతిశయించిన అభ్యాసం చేత మాత్రమే తెలియబడేది. సాధకుడికి కావలసినవి రెండే రెండు, అభ్యాసము, వైరాగ్యము. ఇక్కడ గురువు గారు భగవద్గీతలోని అభ్యాసయోగయుక్తేన శ్లోకంతో ఈ నామం సమన్వయించారు. అన్య చింతన లేని ఎడతగని చింతనతో కూడిన అభ్యాసయోగం ఎవరికి ఉంటుందో వాడు పరమపురుషుణ్ణైన నన్ను పొందుతున్నాడు. ఆ పొందటమే జ్ఞాత. షడద్భాతీత రూపిణి, ఇది సంకేతనామం అని గురువు గారు వివరించారు. షడ అనగా ఆరు, అద్వము అనగా మార్గము. ఆరు మార్గములకు అతీతమైన రూపము. అద్వమునకు నిఘంటు అర్థం చెప్పలేము, ఇది సాంకేతిక విషయం అని గురువు గారు వివరించారు. వాగర్థములు అంటే దృశ్య నామ ప్రపంచములు, ఈ రెండే విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. వాగర్థములకు అతీతం పరతత్వము. ఈ పరతత్వాన్ని వాగర్థముల ద్వారానే తెలుసుకోవాలి. వాక్ ప్రపంచము మూడు భాగములు, వర్ణ, పర, మంత్ర. ఈ వర్ణ, పద, మంత్ర ఈ మూడింటిని విమర్శాంశ అంటారు. అర్థ ప్రపంచం కూడా మూడు భాగములు, కళ, తత్వ, భువన. దీన్ని విమర్శ ప్రకాశాంశ అంటారు. వర్ణ, పద, మంత్ర, కళా, తత్వ, భువన అనే ఆరు అర్థములు రూపంగా శ్రీచక్రమం ఉంటూ శ్రీచక్రారాధన చక్కగా చేసేవారికి వీటి ద్వారా ధరింపజేస్తుంది కనుక షడద్వాతీత రూపిణి. ప్రకాశ శివరూపము, విమర్శ అమ్మరూపము. వాగర్థావివ సంపృక్తౌ, అదే శ్రీచక్రము, అదే షడద్వాతీత రూపిణి. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
ధన్యవాదాలు వాసు గారు. మీ అందరి పర్మిషన్తో నేను ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ నాకు ఈ మధ్య ఒక 2-3 నెలల కింద జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక 3 నెలల కిందట నేను బ్యాక్యార్డ్లో పనిచేస్తూ పనంతా పూర్తయిన తర్వాత లోపలికి వస్తూ పడిపోయాను. అసలు ఎలా పడ్డానో నాకు ఇప్పటికీ తెలియదు, పడిపోయాను. కానీ నాకు ఏదైనా దెబ్బ తగిలినా, ఏం జరిగినా, అంటే మంచి జరిగినా చెడు జరిగినా కృష్ణయ్యకి థ్యాంక్స్ చెప్పుకునే అలవాటు ఉంది. అందుకని పడిపోగానే గాజులన్నీ పగిలిపోయినాయి, ఈ బోర్లు పడిపోయాను, థ్యాంక్స్ కృష్ణయ్య అంటే ఆ శబ్దానికి పరిగెత్తుకుని వచ్చారన్నమాట ఇంట్లో నుంచి. ఏం జరగాల్సినిందో ఇంతలోనే తీసేసావయ్యా అని లోపలికి వచ్చాను. సో లెఫ్ట్ కాల్కి ఏమో బాగా దెబ్బ తగిలింది, బ్లీడ్ అవుతుంది. కుడి కాల్ బాగానే ఉండింది, తర్వాత మామూలుగా హీల్ అవుతూ వచ్చింది. ఒక 15-20 డేస్ అయిన తర్వాత మెల్లిగా పెయిన్ స్టార్ట్ అయ్యి అది వర్స్ అయిపోయింది అనమాట. సో డాక్టర్కి వెళ్ళాము, మందులు వాడాము, స్టెరాయిడ్స్ వాడాము, ఇంజెక్షన్ వాడాను, అన్నీ అయిపోయినాయి. ఇంకా అది ఏం చేసినా కంట్రోల్ లేని నొప్పికి వెళ్ళిపోయింది అనమాట. అంటే కంప్లీట్గా పెట్రోల్ పోసి కాల్ చేస్తున్నట్టు బాధ, స్టార్టింగ్ నుంచి కింద పెయిన్. డాక్టర్లు ఏమో మజిల్ పుల్ అని చెప్పారు అంతే. సో ఎన్ని మందులు అది వాడినా, ఇంకా ఆ మందుల వల్ల ఏమో నాకు తెలీదు, ఫుడ్ మానేశాను, నిద్ర లేదు కంప్లీట్గా ఏమి. కానీ ఇంత జరుగుతున్న గురువు గారి ప్రవచనాలు మాత్రం మానలేదు. సో అది ఎప్పుడు వింటూనే ఉండేదాన్ని. రాత్రిపూట నిద్ర ఉండేది కాదు, రాత్రిపూట వింటే శబ్దం వస్తుందని బెడ్షీట్ ముసుగేసుకుని గురువు గారిని మెల్లిగి వింటూనే ఉండేదాన్ని. అలాగా అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఈ అంత బాధలోనూ, అంటే గురువు గారి ప్రవచనం వినడం అంటే మనసు అక్కడ లేకుండా బయటకు వస్తే పెయిన్ తెలిసేది అనమాట. కాలు కూడా కంప్లీట్గా ఫోల్డ్ అయిపోయింది, స్ట్రెచ్ చేయలేకపోయాను. అయితే ఇలాగే జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక 35-40 డేస్ జరిగింది అలాగే కంటిన్యూస్గా. రోజు రాత్రిపూట నేను ఇలా గురువు గారి విని కొంతసేపు అయిన తర్వాత నిద్ర ఉండేది కాదు, మనసు కంచికి వెళ్ళిపోయేది, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేది. అంటే నేను క్షేత్రాలు దర్శనం చేసినప్పుడు కూడా నాకు అలవాటు ఏంటంటే ఎప్పుడైనా నిద్ర రాకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ ముందు కూర్చొని జపం చేసుకోవడమో అమ్మని చూస్తూ ఉండడమో చేసే అలవాటు ఉంది నాకు. అలాగే ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది. కానీ ఈసారి వెళ్ళిపోయి మొత్తం అనమాట, అంటే దేవాలయం అంతా శుభ్రం చేసి, గర్భగుడి అంతా శుభ్రం చేసి, రకరకాల అలంకారాలు చేసి, అమ్మకి అభిషేకం స్వయంగా చేత్తో నేను ముట్టుకొని అమ్మకి చేసి, అసలు అది విగ్రహంలాగా నాకు అనిపించలేదు. అమ్మని అలా ముట్టుకొని అమ్మని అలాగా అభిషేకం అంతా చేసి అమ్మకి రోజుకు అలంకారం చేసేదాన్ని. అమ్మ నీకు ఇలాగా కిరీటాలు, ఇన్ని నగలు ఇవన్నీ వేస్తే బరువు కదమ్మా అని అమ్మకి లైట్ వెయిట్గా ఉండేవి హాఫ్ వైట్ శారీస్, అలా నాకేమి ఇష్టమో అమ్మకి అవన్నీ కట్టేదాన్ని. ముత్యాలతో లే అంటే తేలిగ్గా ఉన్న పూలతో అలంకారం చేసుకునేదాన్ని. అది ఓకే. కానీ తర్వాత అమ్మ ముందు నాట్యం చేసేదాన్ని. అసలు నాకు 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 అసలు నాకు డ్యాన్స్ రాదు, నాకు అసలు ఆ సబ్జెక్ట్ తెలియదు. కానీ ఎంజాయ్ చేస్తాను చూసి, కానీ అసలు నాకు ఏం తెలియదు. కానీ ఎంత అద్భుతం అంటే అసలు ఆ ముద్రలు, ఆ భంగిమలు అసలు నేను చెప్పలేను. అది 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 అనుభూతో మరి నా పిచ్చో అదేంటో నాకేదో తెలియదు. అది అమ్మ అనుగ్రహం, అది దానికి నేను అర్థం చెప్పలేను. అంత అద్భుతంగా జరిగింది. ప్రతిరోజు మొత్తం ఆ ప్రాంగణం అంతా డాన్స్ చేసేదాన్ని నేను, అమ్మ అంతే, అంత అద్భుతంగా. అయితే అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అలంకరణ అంతా చేసిన తర్వాత అమ్మ ఇప్పుడు మా ఇంట్లో అమ్మని చూస్తున్నారు కదా, ఇలాగా ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పద్మాసనంలో ఉంటారు కదా, అలాగా అమ్మ అలా కూర్చోన్నారు. కూర్చోంటే అమ్మ కాలు ఒత్తుతూ నేను అమ్మతో అన్నాను అన్నమాట, అమ్మ ఒక నెల రోజుల నుంచే ఏదో ఏ పాపమో ఏ కర్మనో నువ్వు తీసేస్తున్నావు, అనుభవించలేక నేను ఇంత కష్టపడుతున్నానే, నువ్వు యుగాల తరబడి మా పిచ్చి కోరికల కోసము, మాకు ఆనందం ఇవ్వడం కోసము, మాకు ముక్తినివ్వడం కోసము అలా కూర్చుని ఉన్నావు కదమ్మా అని అమ్మ కాలు అలా ఒత్తుతూ అమ్మతో మాట్లాడుతూ అలా అలా ఉండిపోయాను. ఆ తర్వాత ఆ పక్క రోజే అద్భుతంగా మెల్లిగా పెయిన్ తగ్గడం మొదలైంది, నాకు కాళ్ళ నొప్పి తగ్గడం మొదలైంది. తర్వాత ఇప్పుడు మెల్లమెల్లిగా తగ్గిపోయింది. ఇప్పుడు అమ్మ దయవలన ఇలా కూర్చొని మాట్లాడే స్థితికి వచ్చాను. నేనైతే అనుకోలేదండి మళ్ళీ మంచి నుంచి లేస్తానైతే నేను అనుకోలేదు. దాని తర్వాత అనుకోకుండా అమ్మ దానికి కావాల్సినవి నాకు ఇండియా నుంచి టాబ్లెట్స్ అవి హోమియోపతిలో ఉన్నాయని అమ్మ స్ఫురణ ఇచ్చి హోమియోపతిలో ఒక గొప్ప డాక్టర్ దొరికి అది మళ్ళీ నాకు మొన్న లాస్ట్ వీక్ నా దగ్గర మందులు అందాయి, నేను వేసుకుంటున్నాను ఇప్పుడు. అదిగా దీంట్లో అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆ గురువు మన గురువుగారు మనకు అందించిన దాన్ని భక్తి అంటారో ఆరాధన అంటారో అంత పెద్ద మాటలు నాకు నేను చెప్పుకోలేను, నాకేమీ తెలియదు. ఆ తోడు అనేది అందించారు గురువుగారు. ఆయన ఎప్పుడు చెప్తారు కదా, గురువు అంటే నేను దేవుడు అని చెప్పేవాడు కాదు, మనలో ఉన్న ఆ దేవుడిని మనకు అందించేవాడు నిజమైన గురువు అని. ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోగలం, నాకు అనిపించింది ఈ మొత్తం ప్రాసెస్లో. అమ్మో అంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటే తప్ప మరణ సమయంలో కూడా భగవంతుడు మనకి గుర్తుకు రాడు అనేది చెప్తారు కదా, కానీ మన గురువు మనల్ని ఎంత తయారు చేస్తున్నారంటే ఒక కష్టం వచ్చినా నిజమే ఈ శరీరం ఉంది కాబట్టి నొప్పి తెలుస్తుంది, ఒక కష్టం రాగానే ఈ మనసు లోకంలోకి పరిగెత్తట్లేదు, ఎలా దొరుకుతుందా సహాయం అని భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇంతకంటే గొప్ప జీవితాన్ని నేర్పించే వాళ్ళు మనకి ఎవరు దొరుకుతారు? ఇంత అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిన అమ్మకి, అలా అమ్మ పాదాల దగ్గరికి ప్రతి నిమిషం పరిగెత్తాలని నేర్పిస్తున్న గురుస్వరూపానికి వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలండి మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు. దయచేసి మురళి పూర్తయి స్వస్తి చెప్పే వరకు అందరూ ఉండాలని ఒక మనవి. ఇప్పుడు కల్పన గారు అవాజ్య కరుణామూర్తి అయిన అమ్మ నామాలను వివరిస్తారు. కల్పన గారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురువే నమః. అవ్యాజ కరుణామూర్తి అమ్మ పరమ కరుణామూర్తి. మూర్తి అనగానే కరుణతో ఒక రూపం ధరిస్తే అదే అమ్మవారు. ఆవిడ నిభం లేని కరుణామూర్తి. ఏ పనినైనా నిష్కామంగా చేస్తే దాని వల్ల చిత్తశుద్ధి వస్తుంది. మనం అడగకుండా అమ్మ మనకు నీరు, గాలి, వెలుగు, తిండి ఎన్నో ఇచ్చింది. అడగకుండా అమ్మ అయినా పెట్టదు అంటారు, కానీ అడగకుండా అమ్మవారు మనకు అన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఏ వ్యాపించిన శక్తి కరుణయే. శక్తి కరుణ ఒకటే రూపం. అజ్ఞాన ద్వాంత దీపిక. అమ్మ అజ్ఞానం అనే ద్వాంతాన్ని పోగొడుతుంది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే జ్ఞాన రూపిణి అమ్మవారు. అమ్మ కరుణ లేనిదే జ్ఞానం రాదు. ఇది ఈశ్వరానుగ్రహం వలన వస్తుంది. దీని భక్తియే శరణం. భక్తితో ఉంటే అమ్మ కరుణ గుర్తిస్తాము. భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పినట్టు, దేశాయే వాను కంపార్థం, నన్నే నిరంతరం ఉపాసించేవాడు ఎవరైతే ఉన్నాడో వాడిపై దయ కలుగుతుంది. ఆ అనుకంపే ఇక్కడ అవ్యాజ కరుణామూర్తి అయ్యింది. ఎవరు నన్ను ప్రేమగా అనుసరిస్తారో వారిపై అనుకంప కలుగుతుంది. అనుకంప అంటే వాడి భావానికి తగినటువంటి స్పందన. ఆబాల గోప విదిత. ఈ మాట రేపల్లకి సంబంధించిన మాట. కృష్ణ పరమాత్ముని ఆబాల గోపాలను ప్రేమించారంట. ఆబాల గోప విదిత అంటే చిన్నపిల్లలు మొదలుకొని గోపాలకుల వరకు అందరి చేత తెలియబడే తత్వం అని అర్థం. బృందావనంలో అందరికీ కృష్ణుడు తప్ప మరో ప్రపంచం లేదు. అందుకే బృందావనంలో అందరూ మోక్షం పొందారు. వాళ్ళందరికీ వేదాంతం తెలియకపోయినా వేదాంత వేదులైన పరమాత్మపై అపారమైన ప్రేమ ఉంది. వాళ్ళ ప్రేమ చూసి బ్రహ్మగారికి కూడా ఆశయ పుట్టిందంట. ఇక్కడ బాలల యొక్క పాదంపై ఉన్న ధూళికణాలు అయినా చాలు, ఇది బ్రహ్మపదం కంటే గొప్పది. గోప అంటే రక్షక శక్తి. సర్వ జగత్తును పాలించేవాడు గోపకుడు. గోపాల్ అనగా ఇంద్రియంలో వేదవాక్యులు రక్షించేవాడు. అందరికీ తెలియబడుతున్న అహం రూపిణి. ఆబాల గోప విదిత అంటే రాధాదేవి. రాధాదేవి అనుగ్రహం లేకపోతే పరమాత్మపై ప్రేమ కలగదు. ఆ ప్రేమ రూపమైన భక్తి మనలో కలగకపోతే పరమాత్మ దొరకడు. కృష్ణుడు రాధ ఒకటే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అమ్మ ఈ ప్రపంచాన్ని ఎలా నడుపుతుంది అంటే సర్వానుల్లంఘ్య శాసన. అమ్మ కొన్ని శాసనాలు చేసి పెట్టింది. పరమేశ్వరుని ఆజ్ఞను ఏ ఒక్కరూ అతిక్రమించలేదు. శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ త్రిపుర సుందరి. శ్రీచక్రం నందు ఉన్న తల్లి చక్రము అంటే తిరుగుతుంది అని అర్థం. విశ్వం నందు నాయందు ఏ మహాచైతన్యం తిరుగుతుందో ఆ చైతన్యమే శ్రీచక్ర రాజనిలయం. పిండాండ బ్రహ్మాండం సమన్వయమే శ్రీచక్రారాధన అని చెప్పబడింది. ఈ ప్రపంచంలో ప్రపంచం అనే చక్రంలో వ్యాపించి ఉన్న స్త్రీ ఎవరున్నారో ఆవిడే శ్రీమాత, శ్రీ మహారాణి, శ్రీమద్ త్రిపుర సుందరి. త్రిపురమైన ప్రపంచం నందు మరియు త్రిపురమైన శరీరమందు వ్యాపించిన స్త్రీ అనగా చైతన్యము, సుందరి అనగా ఆనందం. చైతన్య రూపిణి అయిన ఆనందం శ్రీమద్ త్రిపుర సుందరి. శివ శివశక్తిక రూపిణి శ్రీ లలితాంబిక. అమ్మవారు శివ, శివ, భవాని, ఉమా ఈ మూడు రహస్యనాములు శివశక్తిక రూపిణి శ్రీచక్రంలో ఉంది. శ్రీచక్రంలో త్రికోణ చక్రంలో అమ్మవారు, బిందు చక్రంలో అయ్యవారు. ఎవరైతే బిందువు త్రికోణం యొక్క సమన్వయం తెలుసుకుని ఉపాసన చేస్తారో వారికి లలితాదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని హయగ్రీవ స్వామి త్రిశతి అయిన తర్వాత చెప్పారు. శ్రీచక్రానికి విగ్రహ రూప కల్పన చేస్తే అదే అర్ధనారీశ్వర తత్వం. లలితాంబ రూపంలోనే శివుడున్నాడు. అందుకే శివశక్తిక రూపిణి లలితాంబిక. లలిత అంటే సుందరి. లాలించడం చేత లలిత. లాలించడం అంటే ఆనందం కలిగించడం. పరమేశ్వరుని యొక్క మనసుని ఆనందింపజేస్తుంది కనుక లలిత. లలిత అన్నమాట వెనక నుండి తల్లి అయిపోయింది అని గురువుగారు ఇంతకు ముందే వివరించారు మనకి. లలితను తల్లిగా దించుకున్నారు మన తెలుగువారు. అటువంటి తల్లి లలిత యొక్క దివ్యాచరణాలకు నమస్కరించుకుంటూ శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవతకి జై.
ధన్యవాదాలండి కల్పన గారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇద్దరు మహాత్ములు వస్తారని. హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి సంపూర్ణంగా లలిత సహస్రనామం అందించి పూర్తయిన తరుణంలో వారి సంవాదనను వారి మాటల్లోనే విందామా? వారిని ఆహ్వానిద్దాం.
అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద, మీరు అపార కారుణ్యమూర్తులు. నాపై దయతో మీరు చెప్పిన లలితా సహస్రనామాలు విని నా జన్మ ధన్యమైనది స్వామి. ఇటువంటి అద్భుతమైన మోక్షదాయకమైన విద్య అందించిన మీ రుణం ఎలా తీర్చుకోగలను గురువు గారు?
ఋషి రుణం ఋషితుల్యులైన గురువుల రుణం తీర్చుకోలేనిదయ్యా. ఈ నామాల్ని అన్ని లోకాలలో ప్రచారం చేసి ప్రజలు గృహవ్రతులు కాకుండా తరించే ఉపాయం బోధించు. అన్ని వేళలా ఈ నామాల్ని తలుచుకోవడం, ఈ నామాలలో దాగిన రహస్యాలను ఆస్వాదించడం, నలుగురు చేరిన వేళ ఈ నామాల్ని ఒక మురళిలో ఒదిగించి వీటి స్వరజలు లోకమంతా అమ్మ చైతన్యంగా విస్తరింపజేస్తే ఋషులు మహదానందానికి లోనవుతారు. అగస్త్య పద పద, నువ్వు చేయాల్సిన కార్యం ఇంకా చాలా ఉంది.
ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.
ధన్యవాదాలండి పవన్ కుమార్ గారు అండ్ రఘు గారు. నేను ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత మనకి రాజేశ్వరి గారు అండ్ రాధికా గారు అమ్మవారికి నీరాజనమిస్తారు. మనం అందరం లేచి నిలబడుకొని ముకుళిత హస్తాలతో అమ్మకి కృతజ్ఞతగా ఆ నీరాజనాన్ని మనస్ఫూర్తిగా మనము ఆనందిద్దాము. గురువుగారు అందించిన జ్ఞానమును ఈ మురళిలో తిరిగి మననం చేసుకునే భాగ్యం కలిగించిన గురు పాద పద్మములకు వైఖరిగా వ్యక్తమై మురళిని నడిపించిన ఆ జగన్మాత లలితాంబకు మురళి ద్వారా అమ్మపై నా ప్రేమను వ్యక్తపరిచే భాగ్యమును కలిగించిన విద్యాగారికి సహృదయంతో ఆలకించి ఆశీర్వదించిన మీ అందరికీ శతకోటి నమస్తులతో సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. గత కొద్ది నెలలుగా అలు పెరుగక తన స్వరూపమును, లీలలను, తత్వమును అందించి మన హృదిలో పలువు తీరిన బ్రహ్మ విద్యా స్వరూపిణి లలితాంబకు ప్రేమతో నీరాజను అర్పించుకుందాం. దయచేసి అందరూ ముకుళిత హస్తాలతో నిలబడదాం. శ్రీ రాజేశ్వరి గారు మరియు రాధికా కామేశ్వరి గారు నీరాజనాన్ని అందిస్తారు. రాజేశ్వరి గారు, రాధిక గారు, నీరాజనం.
अविद्यानामन्तस्तिमिरमिहिर द्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्द श्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिक जन्मजलधौ दरिद्राणां चिन्तामणिगुणनिक जन्मजलधौ निमज्ञानां दंष्ट्र मुररिपुवराहस्य भवति అంతరంగపీఠికపైయమ్మచరణకమలములు చింతలన్ని తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు అంతరంగపీఠికపైయమ్మచరణకమలములు చింతలన్ని తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు ఉభయ సంజలుగ వెలిగెను మయడుగుల పారాణి పది నెల వంకల సొగసులు మృదులమైన కోటి కొనలు ఉభయ సంజలుగ వెలిగెను మయడుగుల పారాణి పది నెల వంకల సొగసులు మృదులమైన కోటి కొనలు జ్యోతిశ్చక్రములాయను శివుడుంచిన సిరిమట్టెలు తొలి పలుకులు గిలుగుమనే జిలుగు వెలుగుటందెలు జ్యోతిశ్చక్రములాయను శివుడుంచిన సిరిమట్టెలు తొలి పలుకులు గిలుగుమనే జిలుగు వెలుగుటందెలు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల వెలుగులు కోటి వెలుగు కొలువులు కొలుచు దేవకన్యలెరుగు ఈ పదలాలిత్యము తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము కొలుచు దేవకన్యలెరుగు ఈ పదలాలిత్యము తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము సుజన రాక్షకు జన శిక్ష సులభముగా చేయునివియ సర్వమంగళముల నిధులు జనని లలిత చరణములు సుజన రాక్షకు జన శిక్ష సులభముగా చేయునివియ సర్వమంగళములు నిధులు జనని లలిత చరణములు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు కోటి వెలుగు కొలువులు కోటి వెలుగు కొలువులు.
అద్భుతమండి రాధిక గారు, ధన్యవాదాలు. అందరికీ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.